అనేక మంది గురువుల కార్యక్రమాలు, మానవజాతితో నాకు వచ్చినటువంటి అనుభవాలతో కొన్ని విశేషమైనటువంటి నియమాలు నాకు నేను ఏర్పరచుకుని మీకు కూడా ఆ నియమాలు నేను ఏర్పరుస్తున్నాను. మొత్తము ఆధ్యాత్మికత మూడు పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా విద్య మీరు నేర్చుకోవాలి అంటే కూడా మూడు వస్తువులు మీ దగ్గర ఉండాలి. పుస్తకాలు ఉండాలి, కాగితం ఉండాలి, పెన్ను ఉండాలి. పుస్తకాలు అనేటటువంటివి జపము, మంత్రము, మంత్రజపము, అదే ఆధ్యాత్మిక జగత్తులో పుస్తకాల యొక్క పనులు చేస్తాయి. పుస్తకాలు ఏం చెప్తాయి మీకు? మీరు నేర్చుకోవాల్సింది ఏంటో దాని గురించి వివరించి చెప్తుంది. మంత్రజపము పుస్తకాల్లో యొక్క పనిని చేస్తుంది అన్నది మనకి అవగాహనతో చేసుకోవాలి. ఇతనే మంత్రజపం చేసుకుంటే ఏమీ లాభం లేదు అనేది మనకి దేనివల్ల తెలుస్తుంది అంటే, ఆ గాయత్రి మంత్రాన్ని యుగ యుగాలుగా కొన్ని కోట్ల మంది చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోనే ఈ శ్రీరామ శర్మ ఆచార్య, దయానంద సరస్వతి, వాళ్ళ పేర్లు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు గాయత్రి మంత్రం చేస్తూనే ఉంటారు. వేలకు వేలు చేస్తున్న వాళ్ళు ఉండి ఉంటారు రోజుకి అనేక కుటుంబాలలో. కానీ వాళ్ళెవరు శ్రీరామ శర్మ ఆచార్యగా మారలేదు, మారరు. దయానంద సరస్వతిగా ఎవరు మారలేదు, మారరు. రాగాయత్రి మంత్రాగా ఇంచట గాయత్రి మంత్ర జపము ఎలా చేయాలి అనేది ఒక అవగాహనకి రావాలి. పుస్తకం చదవటం వచ్చేసింది, ఏబిసిడీలు నేర్చుకున్నాం మేము, ఇంగ్లీష్ అంటే అంతే కదా, 26 అక్షరాలు. ఏ నుంచి జడ్డు కావాలంటే నేను బుద్ధిగా అప్పజెప్పిస్తాను. అంతేకాదు మాకు కాస్త కూడబలుక్కుని సిఏటి క్యాట్, ఆర్ఏటి వ్యాట్ అంటే షేక్స్పియర్ పుస్తకాలు అర్థం కావు, కానీ చదవగలరు. అందులో డౌట్ ఏం లేదు. కొన్ని విశేషమైనటువంటి పదాలు తప్ప మిగతా పదాలని మీరు కూడబలుక్కుని ఉచ్చారణ కూడా చేసేయవచ్చు మీరు. కానీ షేక్స్పియర్ రాసిన పుస్తకాలు కానీ సైకాలజీలో, పారాసైకాలజీలో, మీద ఇంటర్పర్సనల్ సైకాలజీ అని కొత్త విద్య ఒకటి వస్తుంది మన ఆధ్యాత్మిక జగత్తుకి ప్రత్యామ్నాయంగా. విదేశాలలో ఇంటర్పర్సనల్ సైకాలజీ, అంతర్ మానవీయ చేతనత్వం, ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి పుస్తకాలు. కానీ కూడబలుక్కుని చదువుకోవటం వచ్చినంత మాత్రాన అవేమి మనకి అర్థం కావు. అంటే మేము జపం చేసేస్తున్నాం, మిగతా వాళ్ళు జపాలు చేసేస్తున్నారు అంటే కూడబలుక్కుని చదివే వాళ్ళకి, చదవటం వచ్చిన వాళ్ళకి ఉన్నటువంటి తేడా. అంటే మంత్రం ఏం చేస్తుందంటే మీకు చదవటం నేర్పుతుంది. చదివాక చదువుని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అంటే అది మీడియం లాగా అనమాట. ఇంగ్లీష్ మీడియంలో మీరు ఏదైనా చదవచ్చు, ఏ పుస్తకమైనా చదవచ్చు, ఏ జ్ఞానాన్నైనా సంపాదించవచ్చు. ఇంగ్లీష్లో ఉంటే ఆ పుస్తకం కదా, ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ చదవటం వచ్చాక మీరు ఎకానమిక్స్ చదవదలుచుకుంటే ఎకానమిక్స్ చదవచ్చు ఆ భాషలో, సైన్స్ చదవదలుచుకుంటే సైన్స్ చదవచ్చు. అది ఇంగ్లీష్కే కాదు, అది ఏ మీడియంకైనా వర్తిస్తుంది, ఏ భాషకైనా వర్తిస్తుంది. ఇక మంత్రము మీకు ప్రకృతిని చదవటానికి కావలసినటువంటి శక్తినిస్తుంది. అంతేత దానికి మీరు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది ఆలోచించుకోవాలి మంత్రాన్ని. కానీ ఏబిసిడీలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇంగ్లీష్ మీడియంలో ఏ విషయాన్ని చెప్పినా అవగాహన చేసుకోగలిగే స్థితి ఒకరోజు రెండు రోజుల్లో రాదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా చాలామందికి విషయం అవగాహన కాకపోవచ్చు ఇంకా. అలాగే ఇవాళ మేము మంత్ర జపం మొదలెట్టేసాం కనుక మేము శ్రీరామ శర్మ ఆచార్య లెవెల్లో ఇంకేముంది ఎదిగిపోయాం అనుకునేటువంటి ముహూర్తం రాకూడదు మనకి. టైం పడుతుంది, టేక్స్ టైం. ఇంకా దానికి టైం ఇవ్వాలి. మీరు మొదలెట్టిన తర్వాత తక్షణమే ఫలితాలు రావు. యూ హ్యావ్ టు గివ్ టైం. ఇంతేత మంత్ర జపము నిరంతరము కొనసాగిస్తాము అనేటటువంటి ఒక విశేషమైనటువంటి దీక్ష మీరు తీసుకోవాలి ఈ గురు పుణ్యమ నాడు. అంతే తప్ప ఇంటికి బంధువులు వచ్చారు కనుక మేము మంత్ర జపం చేసుకోలేకపోయాం. టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్ వస్తుంది, ఎంత అద్భుతమైన ప్రోగ్రాము మాస్టర్. అంతేత మేము మంత్ర జపం చేసుకోలేకపోయాం మాస్టర్. కుదరదు. ఆ దీక్ష ఈ గురు పుణ్యమ నాడు మీరు తీసుకోవాలి. మంత్ర జపము నిరంతరము కొనసాగిస్తాము. ఆ జపము టైం పెట్టుకుని చేసుకోవచ్చు, సంఖ్య ప్రకారం చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. టైం పెట్టుకుని చేసుకోవటం అంటే మేము ఒక గంటకు మంత్ర జపం చేస్తాం అంటే గంట చేయండి కంటిన్యూస్. లేదు మాలలు పెట్టుకుని మేము 1000 చేస్తాం, 2000 చేస్తాం, 3000 చేస్తాం, మీ ఇష్టం. ఇంతకీ 8000 చేయమంటారు మాస్టరు. తమాషా ఏంటి అంటే ఈనాటి వరకు ఎవరు కూడా నన్ను 8000 తినాలి మాస్టరు, ఎంత అన్నం తినాలి మాస్టరు, ఎన్ని ఫుల్కాలు తినాలి మాస్టరు, ఇంకా వాళ్ళు అడగారు కూడా ఇంకా మాస్టర్ తగ్గిస్తారేమో. అంచేత ఎంత ఎక్కువ మీరు చేయగలిగితే అంత ఎక్కువ. ఎంత కానీ ఎంత ఎక్కువ అనేది మీరు ఆబగా చేసుకున్నారనుకోండి లాభంగా. ఆబ వద్దు, వ్యాసాలు వద్దు, ఎంత చేయగలరు అంత. కానీ విశేషమైనటువంటి దీక్ష తీసుకుని ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 1 నెల, 2 నెలలో ఇంత టైం పీరియడ్ పెట్టుకుని చేయదలుచుకున్న వాళ్ళకి ఈ నియమం వర్తించదు. వాళ్ళు ఆ సంఖ్య ఎంత ఎక్కువైనా చేయవలసిందే. మంత్రజపం గురించి అవగాహన ఇచ్చింది కదా. ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు ఇంకొక విషయం గుర్తుంచుకోండి. ఏదో వెళ్ళాం అక్కడ గురు పుణ్యం నాడు మాస్టర్ చెప్పారు మంత్రజపం చేసుకోమని. అప్పుడు ఏదో మూడు వచ్చేసి అనుకున్నాను నేను, 1000 చేద్దామని. అదే 1000 మాల ఎప్పటికీ వచ్చిందో అని ఏడుస్తూ చేయవద్దు. మంత్రజపం చేసేటప్పుడు తన్మయత్వంతో చేయాలి. తన్మయత్వం మొదటి రోజు రాదు, రెండో రోజు రాదు, మూడో రోజు రాదు, తెచ్చుకుంటే వస్తుంది. ఇట్ ఈజ్ ఎ హ్యాబిట్. అదొక అలవాటు అంతే. సిగరెట్ తాగటం నేర్చుకునేటప్పుడు మొదట్లో కళ్ళమని నీళ్ళు వస్తాయి, దగ్గు వస్తాయి, ఉక్కిరి బిక్కిరి అవుతాడు. కొంతమంది మూర్చిపోయిన వాళ్ళ సంగతి కూడా నాకు తెలుసు. నేను సిగరెట్ నేర్పిన వాళ్ళలో 2 మూర్చిపోయారు. ఆ ఘన కార్యాలు కూడా చేశాను నేను. కానీ ఆ మూర్చిపోయిన వాళ్ళు తర్వాత చైన్ స్మోకర్స్ అయ్యారు. క్రెడిట్ వాళ్ళకి. ఎందుకు చెప్తున్నాను ఇది, మంత్రజపం చేస్తున్నప్పుడు మీకు మనసు లగ్నం కాకపోయినా పర్వాలేదు, నిరంతరము దాన్ని ఇది అర్థం చేసుకుని చేస్తే తన్మయత్వం వస్తుంది. మంత్ర జపం చేస్తున్నప్పుడు మీకు తన్మయత్వం వస్తుందా లేదా చూసుకోండి. ఇది ఒక రోజులో రావచ్చు, కొన్ని సంవత్సరాల్లో రావచ్చు, ఏం పర్వాలేదు, వదలొద్దు. ఆ ముందుతనం ఉండాలి. దాన్ని నిష్ట అంటాం ఆధ్యాత్మికత. అంటే ఏంటి అంటే ఇంకా చేస్తాం అంతే. అది నచ్చిందా నచ్చలేదా అనేది ఏం లేదు. అంతేత మంత్ర జపంలో ఒక అవగాహన మీకు ఏం రావాలి అంటే మంత్ర జపం చేయటం వల్ల ప్రకృతిని చదవగలగటం రావాలి. అది లక్ష్యం. అదే వస్తే మీకు మంత్ర జపం సక్సెస్ఫుల్ అయినట్టు. రెండో నుంచి మంత్ర జపం రోజు మీరు చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా తన్మయత్వం చేయాలి. ఎలాంటి తన్మయత్వం? అప్పుడే అయిపోయిందా అనిపించాలి మీకు. ఎప్పుడవుతుందా అని కాదు, ఎలా వదిలేస్తావా అని కాదు. ఏంటో ఇంకా 7 8 నేను జపం చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా 7 అవ్వలేదా అనే తపన ఉండాలి తప్ప ఓరి నాయన మళ్ళా కూర్చోవాలా ఇవాళ జపానికి అని ఏడుపుతూ కూర్చోవద్దు. అంచేత కూర్చోవటం లేదు, ఆ ముహూర్తం చేయకండి. మీ పిల్లలకి చదువుకోవాలని లేకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే మీరు ముద్దు చేసి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టడం లేదు. ఎవరింట్లో కూర్చోబెట్టారు మీ పిల్లల్ని? వాడికి చదవాలని లేదన్నాడండి. మా వాడి మీద నాకు చాలా ప్రేమ ఉందండి, వాడిని మేము చదివించామండి. చదవదు స్కూల్లో మాట్లాడి కొట్లాడతా తిరుగుతాడట. ఏంటో మా చిన్నవాడికి అంతా ఏం అర్థం అవుతుంది, మేము పంపించాం అని అంటున్నాం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అంతా కూడా స్వ నిర్ణయాలే. దీన్ని స్వరాజ్యం అంటాం. అందుకే చాలామంది నన్ను అడుగుతారు, గురువులు బలవంతంగా కూర్చోబెట్టచ్చు కదా, ఇప్పటికే నన్ను చాలామంది అడుగుతూ ఉంటాను, మీరు కర్ర ఎందుకు పట్టుకోవటం లేదు అని. కర్ర పట్టుకుంటే అది ఆధ్యాత్మిక కాదు. అర్జునుడు లాంటి ప్రేతమ శిష్యుణ్ణి నీ ఇష్టం నాయన, నన్ను ఎలా ఉపయోగించుకుంటావో అలా ఉపయోగించుకో, నేను నీ శిష్యుణ్ణి, ఏదేది చెప్పి కదా, నీకు ఏది ఇష్టం అవుతే అది చేయి, విషయం మాత్రమేంటి. అంటే ఆధ్యాత్మిక జగత్తులో బలవంతం ఉండదు, ఫోర్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పదలుచుకున్న వాళ్ళు చెప్తారు, రకరకాల రూపాలతో చెప్తూ ఉంటారు. ఒక మనిషి విసిగిపోతే ఇంకో మనిషి చెప్పటం మొదలు పెడతాడు. చేత మంత్ర జపానికి రెండు లక్షణాలు మీరు గుర్తుంచుకోండి. ఒకటి, ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్. అది ఏం చదవటం నేర్పుతున్నది? ప్రకృతిని చదవటం నేర్పుతుంది. భూత భవిష్య వర్తమానాలు తెలిసిపోయేదాన. ప్రకృతి అంటే అంతే కదా, భూత భవిష్య వర్తమానాలు మీరు తెలుసుకోవాలి. ఇక్కడ నా స్పెషల్ క్లాసెస్ లో చెప్పేటటువంటి ఒక ఫార్ములా నేను మీకు పబ్లిక్ గా చెప్తున్నాను. నేను వర్తమానం తెలిస్తే భూత భవిష్యత్తులు తెలుస్తాయి. లేదా భూత భవిష్యత్తులు తెలియటానికి మీరేదో విశేషమైనటువంటి సాధన చేయగలరా? వర్తమానంలో ఉంటే చాలు. ఇంకేత వర్తమానము భూత భవిష్యత్తులకి లింక్. ఇవాళ ఉంటే దాని అర్థం ఏంటి అంటే మీరు నిన్న ఉన్నారు, రేపు కూడా గ్యారంటీగా ఉంటారు, అంతే కదా. ఇంకేత ఇవాళ ఉన్నారు కనుక, వర్తమానం ఉంది కనుక. ఎవరితో పాపం వర్తమానంలో లేడు అంతేది. మీరు ఏం చెప్పగలరు గ్యారంటీగా? రేపు వాడు ఉండదండి, చచ్చిపోయి ఇవాళ వాడికి వర్తమానం పోయిందిగా, అంతేది గ్యారంటీగా వాడు రేపు ఉండదు. అంతేత సీక్రెట్ అది, ది ఎటర్నల్ నౌ. అంతేత వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఎలా అర్థం చేసుకోవాలి, దాని గురించి ఏం చేయాలి అనేది జనరల్ క్లాస్ లో నేను చెప్పదలుచుకోలేదు. ఇదివరకు చెప్పేవాడిని ఇవంతా కూడా, కానీ అనవసరం. మొన్న డార్జిలింగ్ లో రెండు వార్నింగ్స్ ఇచ్చారు గురువులు నాకు, స్ట్రైట్ వార్నింగ్స్. నువ్వు పరమ మూర్ఖుడివి అని ముందు నన్ను మెచ్చుకున్నారు. యు ఆర్ ఎన్ ఇడియట్ అన్నారు. మా గురువుల యొక్క భాషలో నువ్వు మూర్ఖుడివి, ఖండాలుడివి, గూడిదలో పన్నీరు పొయ్యకు, అదే వాళ్ళు చెప్పినటువంటి మాటలు. గూడిదలో పన్నీరు పొయ్యకు అంటే అర్థం ఏంటి? అనవసరమైన చోట విలువైన విషయాలు చెప్పకు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నన్ను వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలిస్తే పాప ఏం చేస్తాడు, ఆయన వాడిని తిట్టాడు, వాళ్ళ గురువు ఆయన తిట్టాడు కనుక నన్ను తిట్టాడు అనుకుని మీరు చదువుకుపోయి వదిలేసుకోవచ్చు. లేదా నా గురువు నన్ను తిడితే నాకు ఎలాగో ఉక్రోషం పొడుచుకొచ్చి నేను ఇంకా అలా చేయను, నేను మూర్ఖుని చాటాలో అనొద్దు. జాలకులు మహర్షి అయితే ఈనాటి మానవుడు ఈజ్ ద గ్రేటెస్ట్ ఇడియట్ ఆన్ ఎర్త్ అన్నాడు. ఇప్పుడున్న మానవ జాతి తమాషైన మానవ జాతి. ఎందుకు మానవ జాతి తమాషా అని చెబుతారంటే వాళ్ళు అన్నీ తెలిసేది ఆచరణలో చేయడు. ఆచరణలో పెట్టిన జ్ఞానం వేస్తే కదా. కబుర్లు చాలా ఉంటాయి, ఆచరణలో తెలియదు. మంత్రజపం గురించి చెప్తున్నాను, మంత్రజపం చేస్తున్నప్పుడు ప్రకృతిలో ఈ అవగాహన రావాలి. ఈనాడు నీ కంటి ముందు ఉన్న ఒక వస్తువుని చూస్తే మీరే కనుక వర్తమానంలో ఉంటే ఆ వస్తువు యొక్క భూత భవిష్య వర్తమానాలు తెలిసిపోతాయి మంత్రజపం వల్ల. మంత్రజపం చేయకుండా తెలుస్తాయా? తెలియదు, ఇంకో దారి లేదు. కానీ మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే స్పెషల్ కోర్సు స్పెషల్ క్లాస్కి రాకపోయినా ఇలా మీరు మంత్రజపం చేసుకోవచ్చు. ఇది మనసులో పెట్టింది. మంత్రజపం వల్ల మేము కూడా ఓ శ్రీనాథ శర్మ ఆచార్య ఓ మాతా భగవతీదేవి శర్మ స్థాయికి ఎదగగలము. ఎప్పుడు ఎదుగుతారు అంటే మీరు తన్మయత్వంతో మంత్రజపం చేస్తే చాలు. తన్మయత్వంతో చేయాలి, అందులో లీనమైపోవాలి మంత్రజపంలో. అప్పుడు రకరకాల ఆలోచనలు ఏవో వస్తాయి. దయచేసి అప్పుడు ఆలోచించకండి. మంత్రజపం అంటే మంత్రజపమే, జస్ట్ రిపిటిషన్. జపః తదర్థ భావనం అని పతంజలి యోగ సూత్రంలో చెప్తాడు. కానీ జపం చేస్తున్నప్పుడు కాదు అర్థభావనం, దాని తర్వాత. జపం అయిపోయిన తర్వాత అంటే మంత్రం గురించి మీరు తీసుకోవాల్సినటువంటి నియమాలు జనరల్గా మీరు చేయండి, ఇతరుల చేత చేయించండి. కండిషన్ అది ఈ గురు పూర్ణిమకి 5 కోట్ల గాయత్రి మంత్ర జపం పూర్తయింది. అనేక మంది కలిసి చేశారు. ఇంకా అది ఒక ప్రణాళికగా చేయలేకపోవడం వల్ల 5 కోట్లు అయింది, లేకపోతే 24 కోట్లు కూడా అవ్వచ్చు. అంటే మంత్రజపానికి మీరేం విశేష సాధన చేయక్కర్లేదు, విశేషమైనటువంటి నియమాలు మీరేం పెట్టుకోక్కర్లేదు. మేము ఇంత క్వాంటిటీతో మంత్రజపం చేస్తాం. 24 కోట్ల మంది రోజుకి ఒకసారి చేస్తే 24 కోట్ల మంత్రజపం. ఇది ఆర్గనైజేషన్ అసోసియేషన్ అంటే అది మనసులో పెట్టుకోండి. మంత్ర జపము కోట్ల సంఖ్యలో జరగాలి. అది చేసినటువంటి వ్యక్తులే గురువులుగా మారారు. అది చేస్తున్నటువంటి సమూహాలే రేపు మానవ జాతికి మార్గదర్శనం చేయగలుగుతాయి. అంటే గురువు ఒకడే ఉండవచ్చు, ఒక సమూహం గురువుగా పనిచేయచ్చు. గురువు అంటే మార్గదర్శకుడు కదా, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఒక సమూహంగా పనిచేస్తారు, మన దేశాన్ని రక్షిస్తారు. బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఒక సమూహంగా పనిచేస్తున్నారు. ఆ బిజినెస్ పీపుల్ ఉండటం వల్లే ఈ ఎకానమీ సైకిల్ నడుస్తుంది. ఈ టాటాలు బిర్లాలు వాళ్ళు ఉండి ఉండకపోతే సమాజం ఏమయ్యేదో ఎకానమీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. సమాజం ఉండదు ఈ వ్యాపారస్తులు లేకపోతే. గ్రూప్గా చేస్తున్నారు, ధనాన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు. ఎడ్యుకేషన్ టీచర్లు వాళ్ళు లేకపోతే మన పిల్లలకి చదువు ఉండదు. కానీ ఒక గురువు లేడు, ప్రైమరీ స్కూల్ లెవెల్ దగ్గర నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు ఎంతమంది గురువులు. కానీ గురువులందరూ కూడా ఒకే గోల్తో చేస్తున్నారు. యూజీసీ అనేటటువంటి ఒక సంస్థ, వ్యక్తి కాదు, ఒక సమూహం. ఇలాగ మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్తే ఎవరికి తగినట్టు వాళ్ళు ప్రైమరీ స్కూల్ టీచర్స్, మిడిల్ స్కూల్ టీచర్స్, హై స్కూల్ టీచర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చర్స్, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గురువులు. అలాగే మీరు కూడా ఆధ్యాత్మిక స్థాయిలో మీరు మంత్రజపం మొదలెడితే ఆ సమూహానికి చేరుకుంటారు. అందుకే మేమేం చేయగలం, మాకేమీ చేత కాదు, మేము అనామకులం. మంత్రజపం చేయొచ్చు. మంత్రజపం చేయటం వల్ల మీరు మామూలు వ్యక్తులు కాదు, ఆ సంస్థలో జాయిన్ అయిపోతారు. ఓ వాచ్మెన్ దగ్గర నుంచి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వరకు ఆ కాలేజీలో ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ఇంకా వాచ్మెన్ ఎక్కువ మూవ్ అవుతాడేమో, రాత్రి పగలు వెళ్ళొచ్చు. ఇంకా వాడు కాలేజీలోనే ఉంటాడు. ఉదాహరణ అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? అంతేత మేమేమి చేయలేము, మాకేమి చేత కాదు అనేటటువంటి గందరగోళంలో ఉండకండి. మీరు రోజుకి ఒక మంత్రం చేసినా ఆ గ్రూప్లో ఉన్నట్టే, కోట్లు కోట్లు చేసినా ఆ గ్రూప్లో ఉన్నట్టే. ప్రిన్సిపాల్ అదే కాలేజీలో ఉంటాడు, వాచ్మెన్ అదే కాలేజీలో ఉంటాడు. చాలాసార్లు వాచ్మెన్కి పవర్ ఎక్కువ. చిన్న చిన్న పనులు కొన్ని చేసుకోవాలి అంటే ప్రిన్సిపాల్తో అవ్వవు కూడా. అసలు ప్రిన్సిపాల్ వెళ్తే పనులు అవ్వదు, వాచ్మెన్ వెళ్తే పనులు అయిపోతాయి. అంచేత అక్కడ చిన్న పెద్ద తారతమ్యం గురించి నేను మాట్లాడటం లేదు. మీరు ఆ సమూహానికి చెందిన వాళ్ళు అవునా కాదా, నేను కోరుకునేది మీరు 6 సమూహాలలో భాగస్వాములు వహించడానికి సంభావన ఉన్నది. అందులో అన్ని సమూహాలలో మీరు ఉండవద్దు, ఏదో ఒక సమూహాన్ని ఎన్నుకోండి, ఇవాళ ఎన్నుకోండి. మొదటి సమూహం ఏంటి అంటే సిబివి లావిస్. ఈ పేర్లు విశేషమైన ఉద్దేశంతో పెట్టబడ్డాయి. సిబివి అనేది వ్యక్తిగత సాధన, లావిస్కి అనేది సామూహిక సాధన. అంటే ఆ గ్రూప్లో చేరబెట్టుకున్న వాళ్ళు సామూహికంగా ఏం చేయాలి అంటే బ్లావిట్స్కి చేసింది చేయాలి, వ్యక్తిగతంగా ఏం చేయాలి అంటే సిబివి చేసింది చేయాలి. ఇది ఒక గ్రూప్. రెండవ గ్రూపు లహరి మాచయ పరమహంస యోగానంద. ఇక్కడ మళ్ళీ అదే లాజిక్, వ్యక్తిగతంగా సామూహికంగా. లారీ మాచయ వ్యక్తిగతంగా ఒక విశేషమైనటువంటి క్రియాయోగ దీక్ష ప్రపంచానికి అందజేసింది. దాన్ని సామూహికంగా ప్రపంచానికి అందజేసిన వాడు పరమహంస యోగానంద. మదర్ మీద అరవింద్. అరవింద వ్యక్తిగతంగా భారతదేశ స్వాతంత్రానికి అసలు కారకుడు ఎవడు అన్న ప్రశ్న ఎప్పుడైనా వస్తే ఇద్దరు మనుషుల పేర్లు వస్తాయి, రమణ మహర్షి, అరవింద. ఇంకా ఎవరి వల్ల భారతదేశానికి స్వాతంత్రం రాలే? మూల కారకుడు. వరల్డ్ వార్లో వాటిలో చాలా మంది యుద్ధం చేసినా మన గబుక్కున ఎవడు గుర్తొస్తాడు? హిట్లర్ గుర్తొస్తాడు. అంటే హిట్లర్ వల్లేనా యుద్ధం జరిగింది? అలా అంటే అరవిందో రమణ మహర్షి వల్లే వచ్చిందని నేను అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ వాళ్ళు మూల పురుషుడు. ఆ విద్య ఆధ్యాత్మిక కారణ జగత్తు వల్ల ప్రపంచంలో జరిగే మార్పులు మీ వల్లనే రేపు అర్థం అవుతాయేమో, లేకపోతే మీ లాంటి వారి వల్ల. ఈ విషయాలు అర్థం చేసుకున్నటువంటి వాడి వల్ల సిబివి లావెట్స్కి ఒక సమూహము, రెండో సమూహము లారీ మాచయ, మూడవ సమూహము అరవిందో. అరవిందో మదర్ మీద రిఫ్లెక్షన్ మళ్ళీ శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతీ దేవిలో వస్తుంది. అచేత వీటిని మీరు కొంచెం నా లెక్చర్స్ అవి విన్న వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఒకటి కాంక్రీట్ మైండ్ అని నేను చెప్తూ ఉంటాను, ఒకటి అబ్స్ట్రాక్ట్ మైండ్ అని చెప్తూ ఉంటాను. అంటే రూపము ఉన్నటువంటి తలము, రూపరహిత తలము, మనసు మానసిక తలంలో నామరూపాలతో ఉన్నటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. కొన్ని ఆలోచనలకి నామరూపం ఉండదు. ప్రేమ, జాలి, కరుణ, దానికి రూపం ఏముంది? రూపం ఏం లేదు. బుద్ధుడు అహింసకు ఒక రూపం, హరిశ్చంద్రుడు సత్యానికి ఒక రూపం. తేడా అర్థమవుతాను కదా. అంటే కొన్నేమో ఆలోచనలు రూపరహితమైన తలంలో ఉంటాయి, కొన్ని ఆలోచనలు రూప సహితమైనటువంటి తలంలో ఉంటాయి. ఇందులో వీరు ఈ జంటలు ఎవరు ఏ తలానికి చెందిన వాళ్ళు అన్నది మీరు నిర్ణయించండి. తర్వాత దాని తర్వాత ఇంకొకటి ఇలాంటి జంటే ఉంది, సిద్ధిసాయి, సత్యసాయి, రామకృష్ణ పరమహంస, శారదామాత. ఇవి 6 గ్రూపులు. గురు పరంపర ఈ 6 గ్రూపుల్లోనే నిబిడీకృతమై ఉంటుంది. కానీ ఈ 6 గ్రూపుల్లో వీళ్ళే ఉన్నారా? ఎంతమంది అయినా ఉండవచ్చు. అయితే మీరు మిలిటరీలో ఉన్నాము అని చెప్తాం, కానీ మిలిటరీలో ఎంతమంది ఉండవచ్చు? మనకి అవగాహన ఉన్న గ్రూపులు వీళ్ళు. ఇంకొక దేశంలో, ఇంకొక పథంలో ఈ గ్రూపులే ఇంకో పేర్లతో ఉండి ఉండవచ్చు, మనకది అనవసరం. కానీ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతే ఉన్నారు కాబోలు ఇంకా గురు పరంపర లేదు అనుకోవద్దు. మన భారతదేశంలో మనకి అవగాహన ఉన్నటువంటి 6 గ్రూపులు. ఈ 6 గ్రూపులు కాక రాబోయేటటువంటి యుగంలో ఈ 6 గ్రూపులు కలిసిపోయి ఒక విశేషమైనటువంటి గ్రూపుగా మారతాయి. ఎలా మారుతాయి? మానవ శరీరంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఐదు రెండు గ్రూపులుగా మారుతాయి. ఆజ్ఞాచక్రము, సహస్రము. అలాగా రాబోయేటటువంటి రోజులలో ముఖ్యంగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలతో రెండు గ్రూపులుగా ఏర్పడేటటువంటి ఆ గ్రూపుల్ని మహాయోగేశ్వర గ్రూప్, మహాయోగేశ్వరి గ్రూప్. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఇంకా ఇదే కొత్తదేం కాదు, యోగేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు. యోగేశ్వరి ఆయన యొక్క మాయాశక్తి జగజ్జనని, మహాయోగేశ్వరి దేవి. అది కూడా మన గురుసత్తా బొమ్మల్లో నిబిడీకృతమై ఉన్నది. అంచేత మీరు ఆ గురుసత్తా బొమ్మల్ని తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి అవి. ఈ కాన్సెప్ట్, ఆ మాత్రం కాన్సెప్ట్ ఉన్నా ఇంట్లో, అది మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అప్పుడప్పుడు చెప్తూ ఉన్నా, మీ కుటుంబము మిగతా కుటుంబాలతో ఖచ్చితంగా స్థితిలో ఉంటుంది. చాలామంది నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, మాస్టారు మేము గురు ప్రణాళికలో పాలు పంచుకోవాలని ఉంది. ఖచ్చితంగా పాలు పంచుకోండి, కానీ పాలు పంచుకోవాలని ఉంది అంటే సరిపోదు. పాలు పంచుకోవాలంటే ప్రణాళిక ఏంటో తెలియాలి. ఇక్కడ ఈ క్లాసులో నేను సింపుల్గా ప్రతి ఒక్కరూ చేయగలిగేది చెప్తున్నా. మంత్రజపం చేసుకోవచ్చు మీరు, ఎంత సంఖ్యలో పెంచండి మంత్రజపం చేసేటటువంటి వాళ్ళ సంఖ్యని, వినరండి. సబ్బులు అమ్ముకునే పాటి వాడికి ఉన్నటువంటి ఓపిక మనకి లేదు అని అర్థం. మనం కొనమని తెలిసినా పోపో అంటున్నా, ఇప్పుడు తలుపు కొట్టి ఏం చేస్తాడు? కాదండి, మీరు చూడండి అసలు. అంటే ఓ సబ్బులు అమ్మేటటువంటి వాడికి ఉన్న తాపత్రయం గురువుల యొక్క నామాన్ని అందించడానికి, మంత్రాన్ని అందించడానికి మీకు లేదు అంటే నేను చేయగలిగేది ఏం లేదు. అది నేను ఎక్కడి నుంచి టాలెంట్ నేను అని మీరు తెలుసుకోవాలి. ప్యూర్ సేల్స్ మెన్ అన్నమాట మీరు. వింటారు వినరు, ఇద్దరికి మీరు చాలా సక్సెస్ఫుల్ సేల్స్ మెన్ అయ్యారని నన్ను ఎప్పుడు తెలుసుకుంటానంటే ఏం చేస్తాం మాస్టర్, నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే తలుపులు వేసేసుకుంటున్నాను మనుషులు. అంటే ఇంక వీడు వస్తే మంత్రం చేయి మంత్రం చేయి అని తలుపుకుంటున్నాడు. అలా మీరు చెయ్యాలి. ఈ కాలము అలాంటి కాలం. ఏం చేయమంటారు మాస్టర్ అని నన్ను అడుగుతూ ఉంటారు. ఏంటి ఇది చేయటానికి ఎన్నిసార్లు అడుగుతాను? కాదండి, మేము ఇంకా చాలా పెద్ద పని చేస్తాం. చేయండి, పెద్ద పని చేస్తే కూడా ఈ చిన్న పని చేయండి. నాకు తెలిసి మా కాలేజీలో కొంత చాలామంది లెక్చరర్స్కి వెళ్ళేసి ఏజెన్సీస్ ఉన్నాయి. లెక్చరర్స్తే కానీ వాళ్ళ భార్య పేరు మీద, ఎవరి పేరు మీద వాళ్ళు ఎల్ఐసి ఏజెన్సీతో వాళ్ళే తిరుగుతారు. వాళ్ళ భార్యని ఏం తిరగదు, మాకు తెలుసు ఆ సంగతి. ఎల్ఐసి ఏజెంట్స్ లాగా పనిచేయాలన్నమాట మీరు గురువులకి మంత్ర జప సంఖ్య పెంచడానికి. ఈ ఆరు గ్రూప్స్లో ఏదో ఒక గ్రూప్కి మీరు లింకప్ అయిపోండి. ఏ గ్రూప్కి లింకప్ అయినా నాకు అభ్యంతరం లేదు. లేదు మేము యోగేశ్వరి యోగేశ్వర గురుసత్తా గ్రూప్కి లింకప్ అవుతాము, నాతోనే డైరెక్ట్గా లింకప్ అవుతారు వాళ్ళు. కానీ మీతోనే లింకప్ అవ్వాలని ఉంది మాస్టర్, కుదరదమ్మా. నాతో మీరు లింకప్ అవ్వలేరు అంత ఈజీగా. ఇంత కోరిక అవుతే చాలా మంచిదే, కానీ అది కుదరదు. అది నాతో లింకప్ అవ్వాలంటే మీకు చాలా ఫ్రీ టైం ఉండాలి. ముఖ్యంగా ఏంటి అంటే మీకు కోరికలు ఉండకూడదు. ఇంకా మాకు అది అవ్వాలి మాస్టర్, ఇది అవ్వాలి మాస్టర్ అనే కోరికలు ఉంటాయి. అద్భుతమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేశాను, సాయి. ఆయన్ని అడగండి, ఆయన తీర్చలేకపోతే నేను కూడా తీర్చలేను. చేత ఈ కోరికలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉన్నవాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు సాయి గ్రూప్లో జాయిన్ అయిపోయి నా గ్రూప్లోనే ఉంటారు మీరు. కానీ నా డైరెక్ట్ లింక్లో కాదు, త్రూ సాయి. అవగాహన చేసుకోండి. గురు పూర్ణిమ నాడు నేను ఒక చాలా స్పష్టమైనటువంటి జీవిత విధానానికి అలవాటు పడ్డాను. ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ రాజ్యంలో వచ్చిన మార్పులని మీలో చాలా మందికి ఆ అలవాటు యొక్క ఫలితాలు అనుభవంలోకి వచ్చాయి. కేవలము గురుసత్తా కార్యక్రమం, గురుసత్తా అంటే నా ఉద్దేశం ఏంటి, ఆరుగురు ప్లస్ ఉపయోగించారు తెలుసు కదా చాలా మంది, అది అర్థం చేసుకోండి. నాకు దూరమే ఎవరు, మీరు ఈ పని చేస్తున్నా ఏ గురువుతో సంబంధం పెట్టుకున్నా నా గైడెన్స్ ఉంటుంది మీకు. నేను శ్రీరామ్ శర్మ ఆచార్య గ్రూప్లో ఉన్నా నేను ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వగలను, అరవిందో గ్రూప్లో ఉన్నా నేను గైడెన్స్ ఇవ్వగలను, కానీ నేను ఇంపార్టెంట్ కాదు అక్కడ. మీరేం చేసుకోవాలి అంటే ఆ సంస్థకి జాయిన్ అయినప్పుడు ఆ సంస్థకి సంబంధించినటువంటి ప్లేసెస్కి, ఆ సంస్థకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు మీరు జరుపుకుంటూ ఆ సంస్థను నిద్రలేపాలి. అన్ని సంస్థలు మూతబడి ఉన్నాయి ఇప్పుడు, ఏ సంస్థలోనూ ఆధ్యాత్మిక లేదు. వ్యాసాలు ఉన్నాయి, నటనలు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి. ఆవేదన అర్థం చేసుకోండి, మానవ జాతి స్పందించి మారకపోతే రాబోయేటటువంటి ప్రమాదం ఏంటంటే పృథ్వీ గ్రహం మీద మానవ జాతి ఉండకపోవచ్చు. అసలు మనిషి అన్నవాడు మిగలదు, మిగతా ప్రమాదం అర్థం అవటం లేదు. పొల్యూషన్ ఎంత లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ప్రళయానికి 5 నిమిషాలే టైం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఏ 5 నిమిషాల్లో అయినా అయిపోవచ్చు, 5 నిమిషాల్లో మాడి భస్మం అయిపోవచ్చు మొత్తము మానవ జాతి. విగ్రహం ఏమవుదు మానవ జాతికి వచ్చింది. నిశ్చింతగా మన కోరికలు, నాకు పిల్లలు లేదు, నాకు ఉద్యోగం లేదు, మా అమ్మాయికి పెళ్ళవలేదు, మాకు అబ్బాయి పుట్టలేదు, మాకు అమ్మాయి పుట్టలేదు అనే ఏడుపులు ఏడుస్తూ ఉంటే ఏడవద్దని నేను అంటే నా దగ్గర వచ్చి ఏడవండి, తాయి దగ్గర ఏడవండి. హీ హ్యాస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఆ పని చేస్తాను, మీకు ఆ చిన్న చిన్న బాధలు ఉంటే మీకు చాక్లెట్లు కావాలంటే చాక్లెట్ షాప్కి వెళ్ళి అడగండి, మెడికల్ షాప్కి వెళ్ళి చాక్లెట్ అడుగుతేట. ఎవరిని ఏది అడగాలో మీకు అవగాహన ఉండాలి. ఆ సంస్థతో లింక్ పెట్టుకున్నాక ఆ హెడ్ క్వార్టర్స్కి వెళ్తూ ఉండండి. రామకృష్ణపరమతో లింక్ పెట్టుకుని మీరు దక్షిణేశ్వరికి వెళ్ళకపోతే, షిర్డి సాయితో లింక్ పెట్టుకుని మీరు షిర్డీకి వెళ్ళకపోతే, సత్యసాయితో లింక్ పెట్టుకుని మీరు పుట్టపర్తికి వెళ్ళకపోతే, అరవిందోతో లింక్ పెట్టుకుని మీరు, అరవిందో యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటో పేరు కూడా తెలియని వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. చాలామందిని తెలిసాక నేను ఆశ్చర్యపోయాను, అది పేరే నేను చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు. తెలియటమే కాదు మీరు అక్కడికి వెళ్ళాలా. నా కోరిక ఏంటి అంటే నాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఆ సంస్థలో యు మేక్ ఇట్ యాక్టివ్. గుంటూరు శేషాచల సొసైటీలో ఏ మీటింగ్ పెట్టినా ముగ్గురు వచ్చేవాళ్ళు, ముగ్గురే, ఒకడు స్పీకర్ అంటే వాడు మాట్లాడాలి కనుక, రెండవ వాడు తలుపు తాళం తెరవాలి కదా, ఆ తాళం ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది, శేషాచల ఆ ప్రెసిడెంట్ వచ్చేవాడు, ఆ ప్రెసిడెంట్ ఒక్కడూ రాలేడు కనుక వాడితో పాటు ఇంకోడు. అక్షయత్తి ఏం చెప్పటం, అక్షరాలు అదే జరిగేది గుంటూరు. అప్పుడప్పుడు 4 5 గురు. ఎందుకు 4 5 గురు అంటే ఆ తీర్థాసుల సొసైటీలో తీర్థాసు తలుపు చదవడానికి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు రీడింగ్ రూమ్ పెట్టారు. ఆ రీడింగ్ రూమ్ లో న్యూస్ పేపర్లు వస్తాయి, స్పోర్ట్స్ ఫిల్మ్స్టేట్ అవి వస్తాయి. అది చూడటానికి కొంతమంది సాయంత్రం పూట మీటింగ్ టైం వచ్చి ఉంటే వాళ్ళని బతిమాలుగుతారు, బాబు మీరు ఉన్నారు కదా కాస్త అక్కడ మాకు అర్థం అవుతాయాలి, మాకు అర్థం కాదు, మేము వచ్చి కూర్చోవటం లేదా, అలాగే కూర్చోవడం బతిమాలు కూర్చోబెట్టేవారు. అక్కడ నేను సీక్రెట్ డాక్టర్కి లెక్చర్లు ఇవ్వటం మొదలెడితే హాల్ సరిపోయేది కాదు, 200 కొత్త కుర్చీలు కొన్నారు వాళ్ళు. నేను ప్రెసిడెంట్ కాదు ఆ సంస్థకి, ఆ సంస్థ నాకేం సంబంధం లేదు, ఎందుకు చెప్తున్నాను అలా మారండి. మీరు మీరు ఏ సంస్థలో మెంబర్షిప్ తీసుకోబోతున్నారో జాగ్రత్తగా తీసుకోండి, తీసుకున్నాక అక్కడ ఎక్స్పర్ట్స్ అయిపోండి. మీరు ఆ సబ్జెక్ట్లో డైవర్ట్ కాకండి, ఇంకా మీరు మీ జీవితాన్ని డైవర్ట్ చేసుకోకండి, ఆ సంస్థకి అంకితం అయిపోండి. ఈ 6 సంస్థలు కూడా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తాయి. అంచేత ఆ యాంగిల్లో అయినా కానీ ఆ సబ్జెక్ట్ రావాలి మీకు. సివివి ప్రైవేట్ గురించి పరిపూర్ణ అవగాహన ఉండాలి. అరవిందో మదన్ మెహ్రా గురించి పరిపూర్ణ, అందరికీ కాదు ఎవరికి, ఎవరు ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళకి, దానికి అంకితం అయిపోయింది. లేదు మేము ఈ సామూహికమైనటువంటి గురు సత్తాకి అంకితం అవుతాము, వెల్కమ్. కానీ ఈ ఒక్క సంస్థలోనే ఆ పుస్తకాలన్నీ చదివి అంకితం అవ్వాలి అంటే ఈ మొత్తాన్ని సింథసైజ్ చేసి చెప్పగలిగేటటువంటి సాహస తెచ్చుకోవాలి అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి. మ్యాథమెటిక్స్లోనే ఎంఎస్సీ చేసేవాళ్ళు ఉన్నారు, హిందీలోనూ ఎంఏ చేసేవాళ్ళు ఉన్నారు. మ్యాథమెటిక్స్లో ఎంఏ చేయాలి అంటే మరి కష్ట, అదో రకమైన బుర్ర కావాలి వాళ్ళు, తెలివైన వాళ్ళని నేనే అన్ను, అదో బుర్ర అనమాట, ఆ లెక్కలు అర్థం చేసుకునే బుర్ర. ఇంకేత ఇది మంచిది ఇది గొప్పది అనేం లేదు, కానీ ఖచ్చితంగా ఈ నా క్లాసులు అయిపోయిన తర్వాత మీరు డిస్కస్ చేసుకుని ఏదో ఒక అవగాహన వచ్చింది సాయంత్రం నాకు మీ రిజల్ట్స్ ఇవ్వాలి, కాగితం మీద రాసి దానికి ఒక దీక్షాపత్రము తయారు చేయబడింది, నా సత్సంకల్పన ఉంది కదా, అది మీరు ఫిలప్ చేసుకోండి. ఫిలప్ చేసుకున్న తర్వాత గురుసత్తా జగజ్జనని గ్రూప్ వాళ్ళ పేపర్స్ నాకు ఇవ్వండి. తర్వాత చదివి అర్థం ఏంటో చెప్పండి. మిగతాలో అంటే మిగతా ఎన్ని గ్రూపులు ఉన్నాయి, 6 గ్రూపుల్లో ఎవరు ఏ గ్రూప్ ఎన్నుకుంటే ఆ గ్రూప్ ఎన్నుకోండి. ఆ గ్రూప్ ఎన్నుకున్న వాళ్ళందరూ అప్లికేషన్ ఫామ్ ఒకళ్ళ దగ్గర తీసుకోండి. నేను చెప్పింది అర్థం లేదు, ఇప్పుడు సిబివి ప్లాబిట్ స్టీ గ్రూప్ వాళ్ళు ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, అవన్నీ ఓ చోట చేసి ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఐమే క్లియర్? కానీ నా ఎలాగ మీరు ఆ గ్రూప్లో వర్క్ చేయాలి, ఎలా చదువుకోవాలి, గైడెన్స్ ఇస్తాను నేను, ఇవన్నీ చెప్తాను నేను. మీ తపన బట్టి క్లాసులు పెడతాను నేను, మీ తపన బట్టే. ఇంకా నేను మాత్రము ఈ గ్రూప్ నుండి నా క్లాస్ అయిపోయిన తర్వాత నా అంతటా నేను ఇంకా క్లాసులు అనౌన్స్ చేయను. మీరు ఈ గురు పూర్ణిమ కార్యక్రమం అయిపోయే లోపల మీరు ఏ గ్రూప్ చెందారో రెడీ అయిపోండి. రెడీ అయిపోయిన తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. మేము ఎలా బాధ్యత తీసుకుంటాం, మా మాట ఎవరు వినరు, తీసుకోకండి, గొడవ లేదు. సో ఫార్ సో గుడ్, ఆ గ్రూప్తో నాకు సన్నతి తగ్గుతుంది. ఎవరు లేకపోతే మేము 10 మంది ఉన్నామండి, 11 గురు దెబ్బలాడుకుంటున్నాం మేము, ఎవరు లీడరు, మీరు అసలు గురువుకి పని రాదు. లీడర్షిప్ కోసం కాదు ఇదంతా తీసేది, బాధ్యత కోసం. బాధ్యత లీడర్షిప్కి చాలా తేడా. తల్లిదండ్రులు కుటుంబానికి లీడర్స్ కాదు, బాధ్యత. వాళ్ళని ఎవరు అందరూ చేయమని చేస్తారు. అదే మీరు సాయంత్రం క్లాస్ నాకు చెప్పాలి, చెప్పలేదనుకోండి సాయంత్రం క్లాస్ నేను చెప్పాలి. ఇంకేంటే లెక్చర్లు అనేది చాలాసార్లు ఇచ్చాను, ఇదే మొదటి లెక్చర్ కాదు. ఈ సత్సంకల్పం అనేది మొదటిసారి కాదు, 5 ఏళ్ల కిందటి రెడీ చేశాను నేను. మీరు చాలా మందిగా తెలియదేమో కూడా. అందువల్ల ఈ నిర్ణయానికి వచ్చాను నేను సాయంత్రం లోపల. ఐ వాంట్ దట్ కండిషన్, మీరు ఏ గ్రూప్కి చెందుతారు, ఎవరు బాధ్యత వహిస్తారు. బాధ్యత వహించిన తర్వాత ఈ 4 రోజుల్లో ఆ గ్రూప్లో ఈ సంవత్సరం లోపల మీరు ఏ టార్గెట్కి రీచ్ అవ్వబోతున్నారు. నేను చెప్పాను కదా మీలో చాలామంది చాలా బాగా మాట్లాడగలరు, మాట్లాడలేని వాళ్ళు నన్ను చూసి నేర్చుకోండి. నోరు విప్పి మాట్లాడలేకపోయేవాడి నేను, మా నాన్నగారు మా తమ్ముడు రామ్ సుబ్బయ్య మాట్లాడేవాడు నేను. అసలు మీటింగ్స్ బయటకు వచ్చేవాడిని కాదు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు. తర్వాత వాళ్ళందరూ కూడా ఈ రామ్ కృష్ణ లాగా అంటున్నాడా అని కుట్రపల్లి నా చేత మాట్లాడుతున్నాడు. అలాగే నేను కూడా కుట్రపల్లి మీ చేత మాట్లాడేస్తాను. కానీ ఇష్టపడితే, నాకు ఇష్టం ఉంది కనుక మాట్లాడుతున్నాను, ఇష్టం లేకపోతే ఎవరికి క్లియర్. ఇంతట ఈ సత్సంకల్పాలు ఇవాళ సాయంత్రం క్లాసులో నాకు అందాలి. ఏది మీరు తీసుకున్నా పర్వాలేదు, నేను చెప్పను అని అంటేనే నేర్చుకునే బాధ్యత, మీరు నేర్చుకునేటటువంటి కోరిక మీకు ఉన్నది అని నాకు తెలియాలి. ఇంకోటి ఏం చెప్పాను, మంత్ర జపం. మంత్ర జపము అనవరతంగా లక్షల లక్షల సంఖ్యలో మీరు చేస్తూ ఇతరులు చేసి చేయించండి. కీప్ ఎ ట్రాక్ ఆఫ్ ఇట్. రేపు ఇవే మీ జీవితంలో చాలా ఉపయోగపడవచ్చు. మీకు అవగాహన లేదు రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతున్నది. ఈ వ్యక్తి ద్వారా ఇంతమంది ఇప్పుడు, ఈ వ్యక్తి ద్వారా ఇన్ని ఓట్లు ఉన్నాయి అంటే ఎలాగోతే పొలిటీషియన్స్ వాడు వెంట పడతారు. ఈ వ్యక్తి ద్వారా ఇంత మంత్రజపం జరుగుతోంది, ఇంత మంత్రాలు చేసేవాళ్ళు ఉన్నట్టే గురువులు మీరు వెంట పడతారు. కానీ ముందు పడరు, ముందు యూ షుడ్ ప్రూవ్ యువర్ వర్క్. మీ దగ్గర ఓట్లు ఉన్నాయని తెలిస్తే కదా పొలిటీషియన్స్ మీ వెంట పడేది. నా వెంట పడ్డాక నేను ఓట్లు చూస్తానంటేదా? అంచేత అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ రెండు మంత్రాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించబోతున్నాయి. పరమహంసాయ విధమే, మహాహంసాయ విధమే, తన్నో సత్యచోడ మీరు చేస్తూ ప్రదర్శన మొదలెట్టే ఉండి ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ మంత్ర జపం ఎక్కువ జరగాలి. ఈ ఏరియా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ ఉన్న మనుషులు అని. ఇంట్రెస్ట్ లేకపోతే పక్కన ఉన్నవాడు ఏం చేయడు, ఇంట్రెస్ట్ ఉంటే అమెరికాలో ఉన్నవాడైనా చేస్తాడు, రైట్. మంత్రం తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ప్రాణాయామానికి వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ మంత్రము, దాని తర్వాత ప్రాణాయామం. ఈ ప్రాణాయామము గురించి ఎంత గందరగోళం ప్రపంచంలో ఉండగలదో అంత గందరగోళాలు ఉన్నాయి. ప్రాణాయామం అంటే చాలా మందికి ఏమీ తెలియదు. ప్రాణాయామము అనగానే ముక్కు మీద చేయగలుగు, ముక్కు పట్టుకోవడం మొదలు పెడతారు. ముక్కు పట్టుకోండి, నేనే వద్దంటే. కానీ ప్రాణాయామానికి ముక్కుకి ఏమీ సంబంధం లేదు. యాక్సిడెంటల్గా సంబంధం వచ్చిందంటే ప్రమాదం వచ్చేస్తాం, ఎక్కడో ఆ సంబంధం వచ్చేసింది, ఆ సంబంధం కొనసాగుతుంది. ఆ ప్రాణాయామము, ఆ ప్రాణాయామం యొక్క క్లాసెస్కి సముద్రము చాలా దగ్గరగా ఉండాలి. ఇక్కడ వాయుపుత్రుడు హనుమంతుడు సముద్రాన్ని దాటుతాడు. అంచేత మేము ప్రాణాయామము మా ఇష్టం వచ్చిన ప్లేస్లో కూర్చొని చేస్తాము అంటే అర్థం ఏంటి అంటే మీకు ప్రాణాయామం అంటే ఏంటో తెలియలేదు. ప్రాణాయామానికి నీటి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. అందుకే ప్రాణాలు పోతున్నప్పుడు చివరిసారిగా బై ఛాన్స్ వాడు బతుకుతాడేమో అని ఒక్క నీళ్లు పోస్తాం. బై ఛాన్స్ ఏం కాదు, మీకు ప్రాణాయామం తెలిస్తే వాడు గ్యారంటీగా బతుకుతాడు. వాడు స్వస్థం ఉంటాడు, వాడు బతుకుతూ ఉంటాడు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ మ్యాజిక్ని మీరు కళ్ళారా చూస్తారు. జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇందాకనే శ్రీ రామారావు గారు ఒక ఫోటో చూపించారు, భీమరావు అమ్మ అయోధ్య 300 ఏళ్ళుట శ్రీచక్ర ఉపాసకుడు. అంచేత మనం ఈ క్లాసులు మొదలెట్టిన దగ్గర నుంచి మీరు చూస్తూ ఉంటుంటారు, 300 ఏళ్ళు 600 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు వస్తున్నారు. ప్రాణాయామం అంచేత ప్రాణాయామములో చాలా ముఖ్యమైనది మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రాణాయామంలో వాయువుకి ఏం సంబంధం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్. మందు వేసుకోవడానికి క్యాప్సూల్ ఇంపార్టెంట్. క్యాప్సూల్లో మందు ఉంటే మీరు వేసుకోగలుగుతారు. మందు ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళాలి అంటే క్యాప్సూల్లో పెట్టి తీసుకెళ్ళండి. వాయువు ప్రాణాయామానికి, ప్రాణశక్తికి క్యాప్సూల్ అండి. దానికి ఇప్పుడు మనం ప్రాణాయామము ప్రాణశక్తికి క్యాప్సిల్ అండి. ఇది వాయువు ప్రాణశక్తికి క్యాప్సిల్ అండి. దానికి మనం ఇక్కడ కూర్చున్న ఏ చెప్పి జాగాలో కూర్చున్న ఇంతకంటే అద్భుతమైనటువంటి ప్లేస్ మీకు గ్యారంటీగా దొరకదు. సముద్రానికి ఇంత దగ్గరలో ఏంటి సముద్రములో ఉన్నటువంటి గొప్పతనము? సముద్రము, ముద్ర అంటే అధారి. మీరు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పేపర్లో ప్లాటినంతో తయారు చేసిన షీట్ మీద డైమండ్స్తో పొదిగినటువంటి వజ్రాలతో వజ్రాలతో పొదిగినటువంటి అక్షరాలు పెట్టేసి ఒక అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసిన ఆ అపాయింట్మెంట్ లెటర్కి వాల్యూ ఎప్పుడు వస్తుంది? ముద్రపడాలి. ముద్ర ఎలా వేసుకోవాలి? అందుకే ప్రాణాయామంలో ముద్రలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రాణాలను రక్షి చేసేటువంటి గాయత్రికి 24 ముద్రలు ఉన్నాయి. కానీ ఇదంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పెషల్ క్లాసెస్. ఎందుకంటే ఎందుకు నేను ఈ స్పెషల్ క్లాసెస్ అనేది పెట్టాను అంటే ఇందులో ఇప్పుడు నేను ఈ చెప్తున్నటువంటి విషయాలు మీరు ఎప్పుడు ఉన్నా నా నోట్లోకి విన్నారా లేదా? ఇదే మొదటిసారి చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పి చెప్తున్నాను? చాలాసార్లు బట్టి చెప్తున్నాను నేను ఈ విషయం. కానీ ఇక్కడే ఆగిపోతుంది బండి. ఎందుకు ఆగిపోతుంది అంటే మీరు ముందుకు వెళ్తానులే. మరి నేనేం చేయాలంట? మీరు ఫోర్స్ చేశారు నన్ను ఈ క్లాసులు పెట్టడానికి. అంతే, ఇంకా ఇంట్రెస్ట్ చూపించి మేము ముందుకు వెళ్తాము అనుకున్న వాళ్ళకి ఆ క్లాసులు. లేకపోతే ఇది ఎందుకు మళ్ళీ చెప్పండి? ఇంకా మీరు చెప్పండి ఇవి. అంచేత జపము, తర్వాత నెక్స్ట్ ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో అన్నిటికంటే చాలా ప్రముఖ పాత్ర వహించేది సంకల్ప శక్తి మాత్రమే. ఈ సంకల్పము ఈజ్ ప్రాణాయామం. అందుకే ఏ పూజ మీరు చేసినా సంకల్పం లేకుండా చేయండి. కానీ ఆ సంకల్పం ఎలా చేస్తామంటే అది సంకల్పం తెలియకుండా చేస్తాం. ప్రాణాయామం లేదు, సంకల్పం అన్నా ప్రాణాయామం అన్నా ఒకటే. దాన్ని ఎలా చేయాలి, ఏమి చేయాలి? అనేక మంది గురువులు ముఖ్యముగా లహరి మహాశయ, పరమహంస యోగానంద, క్రియాయోగం మొత్తము ప్రాణాయామ దీక్ష గురించే మాట్లాడుతుంది. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు 700 రకాల ప్రాణాయామాల గురించి చెప్తాయి. దుర్గా సప్తశతిలో ఉంది, ఎక్కడ 7 అనే సంఖ్య వచ్చినా అక్కడ ప్రాణశక్తి గురించి అవగాహన ఉన్నది అని తెలుసుకోండి. ఆ పుస్తకాలు చదువుకోండి. ఆ పుస్తకాలు మేము ఇంత చదివాము, మాకు ఇంత అవగాహన అయింది అని మీరు చెప్తే దాంట్లో మీకు పరీక్ష పెట్టి మీరు చదివింది నిజమే అని నాకు నమ్మకం వచ్చాక ఆ విషయంలో నేను మీకు క్లాస్ తీసుకుంటా. అంతవరకు నేను క్లాస్ తీసుకోను. అంటే ఆల్మోస్ట్ నేను నాకు తెలిసిన వాళ్ళతో చెప్తాను ఇది ఈ 5 రోజులే నా చివరి లెక్చర్స్ అయి ఉంటాయి. ఎందుకంటే చాలాసార్లు మీతో అడిగాను నేను చెయ్యండి అని. ఎందుకు చెప్తున్నాను? నన్ను తిట్టారు గురువులు. ఏమని తిట్టారు నన్ను? మూర్ఖుడివి నువ్వు, చాండాలుడివి, బూడిదలో పన్నీరు పోస్తున్నావు, పన్నీరులో బూడిద కలుపుతున్నావు. నన్ను తిడితే నేను అనుకుంటాను ఏంటి, ఇంట్లో ఆఫీసర్ ఆఫీస్లో ఆఫీసర్ తిడితే ఆఫీసర్ నేను చేయలేనుగా, గురువుని నేనేం చేస్తా? మరి ఎవరిని చేయగలను నేను? పిలిచి మరీ తిడుతున్నా. కానీ ఛాన్స్ కూడా అవగాహన చేసుకోండి. మీరు జంప్ చేయగలిగితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే ప్రతి పూర్ణిమకి మీకు క్లాసులు ఉంటాయి. కానీ నువ్వు వచ్చి క్లాసులు వింటామంటే సరిపోదు. ఈ క్లాసు నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ పూర్ణిమకి నేను క్లాస్ పెడతా. ఇక్కడ ఒక్కడైనా రెడీ అయ్యి వస్తే నాకు రష్ కావాలని నేనేం కోరుకోవటంలే. కానీ వినేవాడు అవగాహనతో వినాలి, ముందు జంప్ చేయాలి. ఒకటి గ్యారంటీ ఇవ్వగలను నేను, ఇది నేర్చుకున్నటువంటి వాడు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తాడు. అందులో డౌట్ ఏం లేదు. మీకే తెలుస్తుంది కదా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎందుకు శాసించలేదు. కానీ జ్ఞానం తెచ్చుకున్నాక MBBSలో జాయిన్ అయిపోగానే నువ్వు డాక్టర్ అయిపోవు, కానీ డాక్టర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ప్రాణాయామము అంటే ఏం చెప్పాను నేను, సంకల్పశక్తి. సంకల్పశక్తి జలనిధి దగ్గర దొరుకుతుంది, సముద్రుడి దగ్గర దొరుకుతుంది. అంతేత రావణ సంహారం చేయాలి అనుకున్నా సముద్రుల దగ్గరే సంకల్పం చేసుకోవాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు నేను ఇతరులకి ప్రాణము పోయగలను, పునర్దత్తుండి తేగలను సముద్రంలోంచే తేవాలి. పాంచజన్య శంఖము సముద్రంలోనే దొరుకుతుంది. గురువుల యొక్క మన మీద ఉన్నటువంటి ప్రేమ కరుణ ఏంటి అంటే దానికి తగిన వాతావరణం వాళ్ళు కొన్ని సంవత్సరాలు బట్టి ఏర్పరిచి ఉంటారు. మనమే రావటం లేదు. వచ్చాక ఎక్కడైనా చేయొచ్చు. మెడిసిన్ మీరు ఫలానా కాలేజీలో చదువుకున్న తర్వాత ఆ విషయం మీకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళి మందులు ఇవ్వచ్చు. కానీ విద్య నేర్చుకోవటానికి మాత్రము ప్రకృతిలో ప్రాణశక్తి గురించి మీకు అవగాహన కావాలంటే సముద్రుడు ఉండవలసిందే. ఇంకొక చోట మేము నేర్చుకోలేరు, నేర్పుతాము అంటే ఆ నేర్పుతున్నటువంటి వాళ్ళకి అవగాహన లేదు. చాలా చాలా ఆధ్యాత్మిక జగత్తులో వెరీ రాంగ్ 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 నోషన్స్ ఉన్నాయి. దాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం నందుకు పెట్టింది గురువులు. ఏమీ తెలియకుండా రెండు ముక్కలు నేర్చేసుకుని దానితో అల్లుకుంటూ పోవటం కాదు మనం నేర్చుకోవాల్సింది. ప్రపంచాన్ని శాసించేటటువంటి ఆ మహాయోగ మాయాశక్తి, ఆ యోగేశ్వర శక్తి మీకు అందజేయాలి అనేది నా తపన. కానీ కోరికతో రాదు, కష్టపడాలి. మంత్రము ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో మీరు ఇది ఏదైనా సంస్థలో ఒక గురువు ద్వారా ప్రాణాయామం నేర్చేసుకుని ఉంటే చేసుకోండి. అది తప్పు అని నేను అంటానే, అంతకంటే బాగా చేయొచ్చు అంటున్నాను. కంటిన్యూ చేసుకోండి దాన్ని. ఆపొద్దు దేన్ని, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్గం అన్వేషించండి. నాకు తెలిసింది ఏదైనా మీకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించండి. కానీ అదేంటి మాస్టర్ అది మాత్రం అడిగితే చెప్పండి. మీరు దారి మాచయ పరమహంస యోగానంద యొక్క పుస్తకాలు చదివి ప్రాణాయామం గురించి అందులో ఏం చెప్పిందో అవగాహన చేసుకుని మాకు ఇంత అర్థమైంది మాస్టర్ అని చెప్పాక కలవండి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ధ్యానం. ఇవి మూడు ఆధారం ఆధ్యాత్మికతకి, జపము ప్రాణాయామము ధ్యానం. ప్రాణాయామము అంటే సంకల్పము అని చెప్పాను కదా. ఎవరి సంకల్పము? నీ సంకల్పం, నీ వ్యక్తిగతమైనటువంటి సంకల్పము. నేను ఇది చేస్తాను అనేటటువంటి సంకల్పము నీ శక్తి. ధ్యానములో నువ్వు భగవంతుడి సంకల్పానికి లింకపోవటం. అంచేత ధ్యానం యొక్క మొదటి స్థితి ఎలా ఉంటుంది అంటే పెద్ద కన్ఫ్యూజన్, ఏమీ తెలియదు. ఏంటా మానసిక స్థితి? భగవద్గీతలో చాలా అద్భుతంగా చెప్పాడు ఆ మానసిక స్థితి. కార్పణ్య దోషో మహత స్వభావం ఇచ్చామిత్వాం ధర్మ సమూఢ చేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహితం శిష్య స్నేహం సాధుమాంసాస్తవం. అర్జునుడు లాంటి మహావీరుడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే మీరు ఇక్కడ వింటున్నటువంటి విషయాలు సాధారణ వ్యక్తులకి సంబంధించిన విషయాలు కాదు. ప్రపంచాన్ని శాసించేటటువంటి మహావీరులు తయారయ్యేటటువంటి విషయాలు ఈ పురాకృతమైనటువంటి అదృష్టము. అనేక జన్మల సంస్కారము మిమ్మల్ని ఇక్కడికి చేరుస్తోంది. సాధారణమైనటువంటి విషయాలు కాదు ఇవి. కానీ ఆ వ్యక్తులు సాధారణంగానే కనిపిస్తారు ముందు, తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ప్రపంచంలో గుర్తింపబడుతుంది. హనుమంతుడు సుగ్రీవుడు ఎక్కడున్నారు? విష్ణుముఖ పర్వతంలో. వాళ్ళు చెప్పేస్తాడేమో అని ప్రాణభయంతో బతికారు. మామూలుగా కూడా కాదు, ప్రాణభయంతో. ఎవడైనా వస్తే మమ్మల్ని చంపడానికి వస్తున్నాడేమో, ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ స్థితి మనకి లేదు, మనం వాళ్ళకంటే చాలా అదృష్టవంతులు. సుగ్రీవుడు హనుమంతుడు రాముడిని కలవక ముందు ఉన్న స్థితి కంటే మనం చాలా అదృష్టం. మనకు ఆ ప్రాణభయం ఏం లేదు. ఏమో ఈ గురువు మమ్మల్ని ఏం చేస్తాడు అనే భయం ఉంటే అది వేరే విషయం. ప్రాణభయం మాత్రం గ్యారంటీగా లేదు. అటువంటి వ్యక్తులు ఎప్పుడైతే రాముడితో సంయోగం చెందారు, యుగాలు దాటిపోయినా కూడా వాళ్ళ పేర్లు చిరస్థాయిగా నిలబడితే, అలాంటి పని చేయటానికి కలిసినటువంటి వ్యక్తులు. ఇది సాధారణమైనటువంటి విద్య మాత్రము కాదు. ఇదేముందులే, మేము అన్నిటి జరుగుకుంటాం, రీసెర్చ్ చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, చేసుకోండి ఎవడు వద్దంటే. కానీ ఈ విద్య రాజ విద్య, రాజ విద్యం పవిత్రం, ఇదము శ్రమం, అంత గొప్పదైనటువంటి విద్య. సాధారణ విద్య మాత్రం కాదు. సాధారణంగా మనం మార్చాం దాన్ని, మనం ఎందుకు పనికిరాని విద్యగా చేశాం దాన్ని. మన తప్పు అది. ధ్యానము అంటే మీరు ఈ మానసిక స్థితిలోకి వచ్చాక కార్పణ్య దోషో భావమిత్వం ధర్మ సమ్మూఢ చేత శ్రేయస్య నిశ్చితం బ్రూహితం నిశ్చితాడు. శిష్యుడు అంటే అర్థం ఏంటి అంటే నేర్చుకోవాలి అని తపన ఉన్నవాడు. ఏ సబ్జెక్ట్ అయినా సార్, ఆ శిష్యుడు అనేటటువంటి వాడికి ఈ తపన చాలా ముఖ్యం. గురుభక్తి కాదు తపన. దేనికి తపన? నేను నేర్చుకోవాలి, ఈ విద్య నేర్చుకోవాలి. తపన ఉన్నవాడు తపన చెందగలడు, కానీ ఆ విద్య వాడికి రాదు. నా కెమిస్ట్రీ నేర్చుకోవాలి అనే తపన ఉంటే ఉండవచ్చు, కానీ నా కెమిస్ట్రీ ఎక్కడి నుంచి వస్తుంది? నేర్పేవాడు ఎవడో ఉండదు. లేదండి నేను పుస్తకం చదివి నేర్చుకుంటా. పుస్తకం మీకు నేర్చుకోండి. గురువు లేకుండా లేడు అక్కడ కూడా, వ్యక్తి లేడు. పుస్తకం రాసిన వాడు నీ గురువు అవుతాడు. నీకు ఎంత అపో అంటే పుస్తకాలు రూపు దాల్చినటువంటి గురువులు, అక్షర రూపం దాల్చినటువంటి గురువులు అని అర్థం అవుతుంది. పుస్తకాలు అనేసరి కల్లా అవి రూపు దాల్చినటువంటి వ్యక్తులే. ఆ వ్యక్తి మీకు చెప్తున్నాడు. ఇంకా మీ అదృష్టం పుస్తకంలో ఏంటి అంటే అనేక సార్లు అదే విషయం చెప్పచ్చు. ఇప్పుడు ఏదో నేను చెప్పాను అనుకోండి, మీరు మిస్ అవుతే పాయింట్, మళ్ళీ ఆ పాయింట్ మీరు పట్టుకోలేరు. కానీ పుస్తకంలో మీ ఇష్టం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎలా కావాలంటే అలాగా. దానికి ముందు రకరకాలుగా గురువుని చెప్పచ్చు కదా. అంచేత ఆ మానసిక స్థితి మీరు కనుక తెలుసుకోగలిగితే, ఏ మానసిక స్థితి? నేర్చుకుంటాను అనే మానసిక స్థితి మీరు తెలుసుకోగలిగితే మీ జీవితంలో ఒక రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఒక క్రాంతి సంభవిస్తుంది. రివల్యూషన్, మీరు మామూలు వ్యక్తులుగా ఉండరు ఇంకా, మీరు మారిపోతారు. అంతవరకు అల్లర్ చిల్లర్గా ఉద్యోగం లేకుండా తిరుగుతున్నటువంటి వాడికి ఉద్యోగం వచ్చింది. నెక్స్ట్ డే నుంచి వాడి జీవితం మారిపోయింది. మానను అంటే ఉద్యోగం లేదు వాడికి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు నిద్ర లేచేవాడు. ఉద్యోగం రాగానే ఏమవుతుంది? సాయంత్రం లేవాలి, పరిగెట్టాలి, పత్తు పట్టుకోవాలి, ఎందుకంతా కూడాలి. బుక్డ్ అనమాట, లైఫ్ లాంగ్. మళ్ళీ వాడు విఆర్ఎస్ అయినా తీసుకోవాలి, లేకపోతే రిటైర్ అయిపోవాలి. అలాగే నేర్చుకోవాలి అనే తపన మీలో స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా జీవితం మీ కంట్రోల్లో ఉండదు. మరి ఏం చేయాలి దానికి? నెక్స్ట్ ప్రాపోజిషన్ దానికి ఏం చెప్తాడు అంటే, అనన్యా చింతే ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహం. మీరు ఇంకేం చేయకండి, అనన్య కింద నేర్చుకోవాలి అనేటువంటి ఆ తపన మీకు ఉంటే ఆ తపనే మీ యోగక్షేమాలు చూసుకుంటుంది. ఆ తపన లేకపోవటం వల్ల మనకి బాధలన్నీ కూడా. నేర్చుకోవాలి అనే ఒక తపన ఉంటే యు ఆర్ గ్యారంటీ ప్రొటెక్షన్. యూనివర్సిటీలో ఒక వ్యక్తి స్టూడెంట్గా ఉంటే వాడు నక్సలైట్ అయినా గుండా అయినా పోలీసులు వాడిని పట్టుకోలేరు. ప్రొటెక్షన్ ఫిజికల్గా కూడా నిన్న చెప్పాను కదా నేను ఏ జాబు ట్రోఫీలు అని. స్టూడెంట్గా ఎవడైనా యూనివర్సిటీలో చదువుతూ ఉంటే వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా ఎవడు ఏమీ చేయలేడు, వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఇవ్వడు. ఏ తండ్రి ఇస్తాడు నా పిల్లవాడిని పట్టుకోండి? ప్రొటెక్షన్. ఈ దొంగ చదువులకే మీకు అంత ప్రొటెక్షన్ ఉంటే అసలైన ఆధ్యాత్మిక దీనికి మీకు ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది? ఆ ఫెయిత్, నమ్మకం ఉండాలి. నిష్ట మంత్రజపానికి కావాలి. తన్మయత్వం లేకపోయినా తన్మయత్వం వచ్చేంత వరకు చేస్తాను అనే నిష్ట మంత్రజపానికి ఉంటే ఇక్కడ ఈ ఫెయిత్, ఇక్కడ మనం ఏం చేయలేము, అది నేను నమ్మాలంటే. అది ఎలా నమ్ముతామండి? మాకు ఎట్ట యుగ యుగాలుగా అనేక మంది ఋషులు అనేక మంది భక్తుల యొక్క చరిత్ర దీనికి సాక్షి. ఒక్క చరిత్ర కాదు. నువ్వు కనుక ఈ అనన్య చింత చేసుకుంటే నీకు కావలసినవన్నీ కూడా ఆ భగవంతుడు సమకూరుస్తాడు. దానికి కావలసినటువంటి మార్పు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు అనే దానికి ఇంకా ప్రూఫ్ కావాలంటే ఎన్ని ప్రూఫ్లు ఇస్తాం? ఒక ప్రూఫా? యుగ యుగాలుగా అనేక మంది భక్తుల యొక్క ప్రూఫ్ ఈ యుగంలో కూడా ఈ కాలంలో కూడా ఉన్నప్పుడు ఆ నమ్మకంతో పాటు ఒక మాట అనగలగాలి. మీకు ఫెయిత్ వచ్చాక మీలో మూడు మార్పులు వస్తాయి. మొదలెట్టినప్పుడు మీలో మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి మూడు ప్రాబ్లమ్స్? కార్పణ్య దోషో బహత స్వభావ, నేను తిరిగివాణ్ణి. కార్పణ్యత అంటే తిరిగి నాకు ధైర్యం చాలటం లేదు. అందరూ ఇలా చెప్తుండొచ్చు కాక, ఐ డోంట్ బిలీవ్ ఇట్, నాకు ధైర్యం లేదు, నేను జంప్ చేయలేను. కార్పణ్య దోషో బహత స్వామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, ధర్మ సమ్మూఢుని అయిపోయాను. ఒకడు గాయత్రి చేసుకోమంటాడు, ఒకడు శ్రీచక్రం చేసుకోమంటాడు, ఇంకోటి దాచి ఇదంతా ఏమీ లేదు, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటాడు. ధర్మ సమ్మూఢ చేత నాకేమీ అర్థం కావటం లేదు. ఒకటి అర్థమైనా నేను చేయలేను తిరిగివాడిని. బాగుంది చెప్పింది, చెప్పింది కమ్మగా ఉంది మాస్టర్, కానీ ఏంటండి కమ్మగా ఉంటే జోలపాటలా ఉంటే మరి నిద్రపోవాలి. మరి నేను ఇంకా నిద్ర రాలేదు అంటే ఇంకా నేను జోలపాట లెవెల్లో చెప్పలేకపోతున్నాను అనమాట విషయాన్ని. రెండోది ఏంటి వీక్ పాయింట్? ధర్మ సమ్మూఢ చేత, ఐఎమ్ అనేబుల్ టు డిసైడ్. ఏం చేయాలి? మీరు చెప్పేశారు మాస్టర్ సివి ప్రైవేట్కి అన్నారు, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేశారు, మంత్రం చేసేసుకోమన్నారు. ఏదో ఒకటి చెప్తే చేస్తాం కానీ ఇన్ని చెప్తే అట్ట ధర్మ సమ్మూఢ్యామిత్వం శ్రేయస్యా నిశ్చితం బ్రూహితం. నాకేది మంచిదో నిశ్చయించి నువ్వే నిశ్చయించి నువ్వే నాకు శిష్య స్నేహం జాతి మాంసం ప్రపన్నం. మూడో రక్షణ ఏంటి అంటే శిష్య డిసైపుల్స్. గురుత్వం చాలా ఈజీ, శిష్యులకి చాలా కష్టం. చాలా తెలివిగా అందిస్తాం మనం డిసైపుల్స్ అంటే డిసైపుల్స్ ఈజీ కాదు, చాలా 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 కష్టం. ఎందుకు కష్టము అంటే మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మీరు చెప్పింది నేను చేస్తాను. ఇది మూడు వీక్ పాయింట్స్ మనకి ఉన్నాయి. ఈ మూడు వీక్ పాయింట్స్ ధ్యానం ప్రాక్టీస్ చేసుకుంటే మీరు మీలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి అంటే నష్టము, స్మృతులు లభ్యవ, కలిసే వచ్చిన ఈ మూడు మాటలు మీ నోట్లో చెప్తాయి. నాకు మోహం పోయింది, నష్టో మోహ, స్మృతి లభ్వ, తత్ప్రసాదాత్ మయాచ్యుత, స్థితోష్మి గత సందేహ, నాకంటే ఏ డౌట్స్ లేవు. డౌట్ లేకపోతే నువ్వేం చేయాలి? నువ్వు చేసేదేం లేదు ఇంకా, కనిష్టే వచ్చిన నువ్వు చెప్పింది చేస్తా. అదే దక్షిణకి వస్తుంది. ఈ మూడు జపము, ప్రాణాయామము, ధ్యానం, ఇవి కాకుండా ఈ మూడు సవ్యంగా జరగటానికి మీకు ఇంకో రెండు అవసరం అవుతాయి, ఆసనాలు, ఉపాధ్యాయులు. ఈ ఐదు మీరు నా సహాయం లేకుండా కూడా చేసుకోగలుగుతారు. ఉత్సాహం బట్టి మీ ఇష్టం, మీరు ఎలా చేసుకోవాలంటే అలాగే చేసుకోండి. దీన్ని చేయటానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపకల్పన తయారు చేసి ఇచ్చాను నేను. దానికి యుగ సంధ్యారాధన అని పేరు పెట్టాను. అంచేత మీలో ఇంతకందరూ కూడా మేమేం పడలేము. నేను రోజుకు 2 గంటల పాటు యుగ సంధ్యారాధన చేసుకుంటాము. చేసుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆ చివరి స్థితి వరకు తీసుకెళ్ళిపోతుంది, గ్యారంటీ. ఇది మాత్రం చేసుకున్నా కానీ తొందరగా వెళ్ళరు, ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. కానీ మీరు మాత్రం మార్గం తప్పరు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమేమి చేయలేకపోతున్నాం అనేటువంటి బాధ మీకు ఉండదు. మీరు చేసుకోండి యుగ సంధ్య ఆరాధన. ఇవి మూడు మంత్రము, యంత్రము, తంత్రానికి ప్రతీకలు, పుస్తకానికి, పెన్నుకి, కాగితానికి ప్రతీకలు. పుస్తకం ఏమని చెప్పాను నేను? మంత్రము. మంత్రము ఇస్ ఎ స్టడీ మెటీరియల్. పుస్తకాలు, ప్రాణాయామము కాగితం, ధ్యానము పెన్ను. ధ్యానంతో మీరేం రాస్తే, కలిసే వచనంతో ఏం రాస్తే అలా మీ జీవితాలు మారిపోతాయి. ఆ యుగ సంధ్యారాధనకి కావలసినటువంటి ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ ఉంది. ఆ 2 అవర్స్ ప్రోగ్రాము మీరు చేసుకుంటూ అనేక మందుల చేత చేయించినా కూడా మీ జీవితాలు ధన్యమైపోతాయి. ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు మీరు. అందులో ఏమున్నాయి? ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామం ఉంది, జపం ఉంది, ధ్యానము ఉంది, ఉపాధ్యాయం. ఈ 5 జరుగుతూ ఉంటాయి. 2 అవర్స్ ప్రోగ్రామ్ అది. ఆ 2 అవర్స్ ప్రోగ్రాము అందరూ కలిసి సామూహికంగా చేసుకోవటము కండిషన్. కానీ అదేంటో కలిసి చేయలేమంటారు మనుషులు. నేనేం చేయలేను, మీరు కలిసి చేయలేకపోతే జస్ట్ కాంట్రిడ్యూ. మీ ఇష్ట ప్రకారం చేస్తా అంటే నేనేం చేస్తాను? కలిసి చేయటం అలవాటు చేసుకోండి. మినిమం 24 కలిసి చేయగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడే మీరు గురువులకి పనికొస్తారు. లేకపోతే మీరు అండర్ ట్రైనింగ్. నేను కలవలేం మాస్టారు, నేనేం చేయలేను. 24 అనేది ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక సంఖ్య. మన కాలం కూడా 24 గంటల్లో డివైడ్ అయి ఉంది కనుక ఆ సంఖ్యకి ప్రాముఖ్యత. మీరు నేను ఏమీ చేయలేము. సంఖ్య యోగం అన్నది చాలా ముఖ్యమైనటువంటి యోగము. మనకి 2 కళ్ళు ఉన్నాయి, 3 కన్ను ఉన్నా బాగుండు అనుకున్నా కుదరదు. 2 చెవులు ఉన్నాయి, 3 చెవి లేదు. 2 చేతులు ఉన్నాయి, 10 వేళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు ఉన్నాయి, 32 పళ్ళు ఉన్నాయి. అన్ని సంఖ్యాశాస్త్రమే నిర్ణయిస్తుంది, న్యూమరాలజీ. అలాగా 24 మంది కలిసి ఒక చోట యుగ సంధ్యారాధన చేసుకునేటటువంటి సెంటర్ ఏర్పరచుకుంటే ఆ సెంటర్ని ఏం చేయాలో అన్నది నాకు మీరు అడగండి. న్యాచురల్గా మీరు నన్ను అడగరు, నో ప్రాబ్లం. చేయగలిగితే మాత్రము ఆ సెంటర్ ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఏం చేయాలి అన్నది నేను వచ్చేనా చెప్తాను. నా రాకని మీరు భరించగలిగితే, ఎందుకంటే నేను చెప్పే కదా, ఇంకా నాకు మంట మండుతోంది. నేను అసలు మామూలు అసలు ఇది తిట్టకుండా మిమ్మల్ని ఏమీ చేయకుండా మాట్లాడుతున్నాను అంటే కేవలం నా మీతో 22 ఏళ్ల అనుభవం వల్ల అలవాటు పడిపోయి తిట్టకుండా ఉండటం. ఇప్పుడు కొత్తగా తిట్లు నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఆ బాధ అర్థం చేసుకోండి. ఎందుకు పనికి రాకుండా మన జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నాం? ఎందుకు మీరు పనికిరారు గురువులకి? మీరు మీ మీ వ్యక్తిగత జీవితాల్లో చాలా గొప్పవాళ్ళే, దాని గురించి నేనే మాట్లాడతాను. కానీ ఇలా చేస్తేనే మీరు గురువులకు ఉపయోగపడతారు తప్ప లేకపోతే గురువులకు ఉపయోగపడము. పడకపోతే గురువులకి ఏమీ అవ్వదు. ఎందుకంటే మానవ జాతి ఒక్కటే గురు ప్రణాళికలో లేదు. గురు ప్రణాళికలో అనేక జాతులు ఉన్నాయి. ఖనిజ వృక్ష జంతు మానవేతర అనేక జంతు జీవితాలు ఉన్నాయి. ప్రాణులు అవన్నీ కూడా గురు పరంపర చూసుకోవాలి. అందులో ఒక మనిషి అవగాహన చేసుకోలేకపోతే ఏమి అవదు. క్షిప మజస్రం అశుభ నాసురీషేవ యోనిషు నిశ్చిరపారిస్తానయ్య నిన్ను నేను ఆసురి జగత్తులో పనికిరానటువంటి జగత్తులో మిమ్మల్ని విశ్చిరపారిస్తాను అని 5,500 సంవత్సరాల కిందటే కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో చెప్తున్నారు. వాళ్ళ తీవ్రతని బట్టి నా కంఠస్వరం మారుతుంది. మీరు ఏదో ఇంటి దగ్గర చేసుకుంటున్నది గురువులకి పనికిరాదు. అవగాహనతో చేసుకున్న విద్య దేనికైనా ఉపయోగపడుతుంది తప్ప మా కోరికలు తీరాలి అని చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధన రాక్షసే ప్రవృత్తి. రాక్షసులకి స్వార్థం ఉంటుంది. వరాలు కోరుకున్న వాళ్ళందరూ రాక్షసులే. ఋషులు ఎప్పుడు వరాలు కోరుకోలేరు. కానీ ఋషుల్ని మనం గౌరవిస్తున్నాం, రాక్షసుల్ని ఈనాటికి తిడుతున్నాం. కానీ మన ప్రవృత్తి మాత్రం రాక్షసి ప్రవృత్తి. నాకు అది కావాలి, నేను ఇది చేయాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి, గురువు పడడానికి నేను చాలా ఉపయోగపడాలి. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, మాస్టర్ మమ్మల్ని ఉపయోగించుకోండి. ఏమి ఉపయోగించుకోవాలి, దేనికి ఉపయోగపడతావు నువ్వు అడ్డుతాడటానికి తప్ప. అంటే గురువులను చాలా తెలియనటువంటి హృదయగ్రహం ఒకటి క్రియేట్ చేసి హృదయగ్రహం మీద దాని ఉపరితలం మీద బ్యాక్టీరియా లాగా మంది పడేశారు. అంతకంటే గొప్ప స్థితి మంది లేదు. హృదయగ్రహం మీద వేర్ బ్యాక్టీరియా పారాసైట్ పరాన్న జీవులం మనం, పరాన్న భుక్తులం. హృదయగ్రహానికి ఒళ్ళు మండే పంట పండించడం మానేసింది అనుకోండి, చచ్చారే మనం అందరం ఫినిష్. దానికి ఇంత విరవిగానే నాకు ఈ జీవితం బాగుండలేదు, నాకు ఇది కావలేదు, నీ వల్ల అదైపోయింది, నా వల్ల ఇదైపోయింది, ఏంటి ఆ మూర్ఖత్వం అని చెప్పుడు మనం బయటపడతాం. బయట సమాజాన్ని బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని నేనేమీ మాట్లాడతాను. నాతో ఇన్నాళ్ళ బట్టి సంబంధం ఉంది, నీకు ఏం అర్థమైనట్టు ఇంకా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటూ ఉంటుంది. కోరొద్దని అంటేనే యోగక్షేమం మహానియమం అని చెప్తున్నాను. మీరు కనుక ఈ మార్గంలో పడ్డారు అంటే గ్యారంటీగా మీరు ప్రపంచాన్ని శాసిస్తారు. షిర్డీలో ఓ పల్లెలో మాల పల్లెలో 5 ఇంచుల దగ్గర అడుక్కు తింటున్నటువంటి వ్యక్తి ఈనాడు ఏమని పిలువబడుతున్నాడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ. వాటిని కంటే కూడా మీరు గొప్ప స్థాయికి గ్యారంటీగా ఎదుగుతారు. ఇంకేంటే అతను ఒక బచ్చా మాత్రమే. మీకు అర్థం అవటం లేదు నీ స్థాయి. బురదలో వజ్రం పడిపోతే వజ్రం పనికి రాకుండా పోతుందా? అని కడుక్కోవాలి. లోభము మోహము అహంకారాన్ని కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటా మాస్టర్? ఏ గురువు ఏమి చేయలేడు. ఈ గురువు ఏం చేయలేడు, అది గుర్తుంచుకోండి. చేయగలిగి ఉంటే మిమ్మల్ని బతిమారుకోరు వాళ్ళు. కానీ మిమ్మల్ని బతిమాలుకుంటున్నారు అంటే వాళ్ళకి చేతగాక కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు యోగిరాజులే, రాజాధిరాజులే. మీరు కూడా ఓవచ్చయ్యా మేము అయినట్టు అంటున్నారు. మేము అవలేమండి. కానీ చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మానవ జాతి. ఇప్పుడు కనుక మీరు బస్సు మిస్ అవుతే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది? ఈ మానవ శరీరం దొరికినటువంటి మీరు 5 సంవత్సరాలు కనుక తీవ్రమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీద నేను చూస్తున్నాను. నా మీద వదిలేయండి ఆ బాధ్యత. కానీ నేను చెప్పింది మాత్రము, ఇవాళ సాయంత్రానికి నేనేమేమి అడిగానో అవి రావాలి. మీరు ఏర్పరచుకున్నటువంటి సాధనలు అవన్నీ కూడా కాస్త పక్కన పెట్టేయండి. ఇది అర్థం చేసుకోండి. అప్పుడు సాయంత్రం క్లాసులో నేను ఇంకా మీకు కొన్ని కొత్త విషయాలు చెప్పగలుగుతాను. ఇది చెప్పిన తర్వాత సాయంత్రం క్లాస్ తర్వాత స్పెషల్ క్లాస్కి నేను నా గ్రూప్ని వేస్ట్ చేసుకుంటాను. అందులో మీ యొక్క భావ తీవ్రత ముఖ్యం తప్ప మిమ్మల్ని నేనేం టెస్ట్ చేయకపోవటం లే. మీ భావ తీవ్రత, మేము ఇది చేస్తాము, మీరు అప్లికేషన్ ఇస్తారు కదా, అందులో నెక్స్ట్ పూర్ణిమ లోపల మీరు ఏం సాధించదలుచుకున్నారు రాసివ్వండి నాకు. నెక్స్ట్ పూర్ణిమకి నన్ను కలవండి. అది చేసి ఏం టార్గెట్ పెట్టుకుంటారు? సింపుల్ టార్గెట్స్ పెట్టుకోండి. మొదలెట్టడం. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే. ఒక రోజులో మారిపోతాం నేనే అనుకోవటం లేదు, నేను ఆశించటము లేదు. కానీ అడుగులు వేసే మొదలెట్టండి. తప్పటి అడుగులు వేయండి, నాకే అభ్యంతరం లే. పడిపోండి, నాకే అభ్యంతరం లే. కానీ అడుగులు మాత్రం వేయాలి. నేను వేయలేను అడుగులు. ఆ అడుగులు వేస్తున్నప్పుడు ఒకే ఒక మానసిక స్థితి మీరు మనసులో ఉంచుకోండి. గురు పరంపర ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ కానీ ప్రపంచానికి ఎప్పుడు ఎప్పుడు ఏ గొప్ప గొప్ప విషయాలు అందజేయబడ్డా గురు పరంపర ద్వారానే అందజేయబడ్డాయి. కార్ల్ మార్క్స్ యొక్క కమ్యూనిజం కానీ, రూసో యొక్క డెమోక్రసీ కానీ, గాంధీ యొక్క గాంధీయన్ ఫిలాసఫీ కానీ, ఇవన్నీ కూడా ఆ వ్యక్తుల ద్వారా రాలే. గురువులు ఆ వ్యక్తుల మీద ఆవహించడం వల్ల వచ్చాయి. న్యూటన్ ఒక సైంటిఫిక్ థియరీని కనిపెట్టడం, ఫారడే ఎలక్ట్రిసిటీని కనిపెట్టడం, ఇవంతా కూడా వాళ్ళ గొప్పతనం కాదు. వాళ్ళ గొప్పతనం ఎంతవరకు ఉంది అంటే, గురువుల యొక్క ఆ ఇంప్రెషన్, ఆ ముద్రకి వాళ్ళు రెడీగా ఉన్నారు, తెలియకుండా రెడీగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ, ఇప్పుడున్నటువంటి వ్యక్తులు కానీ, లీడర్స్, ఐదు రకాలైనటువంటి లీడర్స్ ఈనాడు ప్రపంచంలో ఉన్నారు. పొలిటీషియన్, మూలాధారానికి చక్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు. వాడు మర్డరర్ అండి, వీడండి, అదండి, వాడు వెళ్ళిపోయాడు, నేను చాలా తెలివైనా అండి, వెళ్ళలేదు. ఏకైక కారణం ఏంటంటే వాడు మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటే వాడు గ్యారంటీగా పొలిటీషియన్ అయిపోతాడు. నా విష్ణును పృథ్వీపతి. డబ్బు ముట్టుకుంటే బంగారం. మీతో మాట్లాడారు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేవటం లేదు, డబ్బు రావటం లేదు. జలతత్వ లోపం ఉంటే డబ్బు రాదు, సాధిస్తానండి. కానీ పొలిటీషియన్స్, ఏ బిజినెస్ పీపుల్, ఇంకోళ్ళు చెప్పటం వల్ల అవ్వలేదు, వాళ్ళు నిర్ణయించుకుంటారు అవుతామని. నేను ఎమ్మెల్యేని అవ్వాలి అని వీడెవరో వెళ్ళి బలవంత పెట్టలే. వాడు వచ్చి బాబు నాకు ఓటు వేయండు, నేను ఇచ్చేసేస్తాను అని ఏడుస్తాడు తప్ప మీరేమే నన్ను నుంచో అని అడిగారా? వాడి నిర్ణయం అది. నేను ఎమ్మెల్యేని అవుతాను, నేను ఎంపీని అవుతాను, దానికి నేను డబ్బు ఖర్చు పెట్టుకుంటాను. వాళ్ళ నిర్ణయం కదా అది, నీ నిర్ణయమా? నీ నిర్ణయం ఎంతవరకు అంటే ఓటు వేయటం వరకు. కానీ నేనది అవుతాను అనే నిర్ణయం వాడిది. ఓ టాటాకి, ఓ బిర్లాకి, ఓ బజాజ్కి మీరు వెళ్ళి చెప్పారా, బాబు నువ్వు పెట్టు, నేను కంపెనీ పెట్టు. వాడు పెట్టుకున్నాడు, వాడి నిర్ణయం అది. ఓ సైంటిస్ట్, ఓ ఫారడే, 8వ క్లాస్ కూడా చదవలే, డాల్టన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ టీచర్, ఈజ్ నాట్ ఎ సైంటిస్ట్. సారడే బిఎస్సీ అది చదివినవాడు కాదు. వాళ్ళు కనిపెట్టగలిగారు, వాళ్ళు కనిపెట్టినటువంటిది ఈనాడు మంది శాసిస్తుంది. యాక్టర్స్, మీరేమైనా వెళ్ళి నువ్వు యాక్టర్ కా అని అడిగారు ఎవరినైనా, వాడు అయ్యాక ఓ అన్నారు. ఆ యాక్టర్ అవటానికి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏం పడ్డాడు అని మనకి తెలియదు. తపన, ఆ సంకల్పం, అది ప్రాణాయామం అంటే. ఇదంతా ప్రాణాయామం యొక్క శక్తే. పదే ఊడిపోయినా, పదో పదే ఓడిపోయినా నీళ్ళు కూర్చోడు, మళ్ళీ హీ ట్రై టు బికమ్స్ ఎ మినిస్టర్. మొదలు ఆ సంకల్పం ప్రాణాయామం. బిజినెస్ మ్యాన్, ఏదో ఒక వెంచర్ ఫెయిల్ అయిపోయిందంటే ఏడుస్తూ కూర్చోడు. సైంటిస్ట్, ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అంటే ఏడుస్తూ కూర్చోడు. ఓ ఆర్టిస్ట్, వాడు వెళ్ళిపోయాడు ఆ ఫీల్డ్లోకి, ఇంకా దాన్ని నమ్ముకుని బతుకుతాడు. ఇదంతా కాకుండా లిటరేచర్, పుస్తకాలు రాసినటువంటి ఒక నీగ్రో వనిత 1840s ఎప్పుడో ఇంకా నేకాలు పోడు 1860 అంటే ఆవిడ 1840 ఎప్పుడు 7 పిల్లలు ఆవిడ తింటానికి ఏం లేదు. ఒక నవల రాసి తన బాధలు చెప్పుకుంటాడు. ఆ నవల వల్ల అబ్రహాం లింకన్ అనేటువంటి ప్రెసిడెంట్ అమెరికాకి దొరికాడు. ఇప్పటికీ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ అంటే అబ్రహాం లింకనే ఆ నవల వల్ల. ఎవరు చెప్పాడు రాయమని? ఆవిడికి తింటానికి తిండి లేదు. ఇంచేత మాకు వీలుంటే చేస్తాము అనేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మికతకి పనికిరారు. మామూలు జీవితానికే పనికిరాడు వాడు. ఉద్యోగం చేయటానికి పనికొస్తాడు, అడుక్కోవటానికి పనికొస్తాడు, అంతే. ఆధ్యాత్మికత ఒక అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి క్షేత్రం. హీరోయిజం కావాలి, అక్కడ వీరత్వం కావాలి, ధైర్యం కావాలి, సాహసం కావాలి. కానీ ఆ సాహసంలో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, నువ్వేమీ చేయక్కర్లేదు, మేము చేసుకుంటాం అంటాను ముందు నుంచో, గురువులు చెప్పేదని. ఆ సాహసం మీకుంటే చాలు. ఏంటా సాహసం? నా వెనకాతలు ఉన్నవాడు చూసుకుంటాడు. ఆ ఒక్క ధైర్యం మీకుంటే చాలు. యోగక్షేమం మహామ్యం అనే ప్రామిస్ ఆయన చేస్తూ ఉంటే నేను చేయలేము అంటే నేనేం చేయలే. మా కుటుంబ సమస్యలు చాలా ముఖ్యమండి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజమే, మీకు అది ముఖ్యం అనుకుంటే అది నాకు అది ముఖ్యం అనిపించలేదు కనుక నేను ఇది చెప్తున్నా. మీకు అది ముఖ్యం కాదు కాబోలేమో అనే అనుమానం ఎక్కడో ఉంది కనుక మీరు ఇక్కడికి వచ్చారు. అంతవరకు మన ఇద్దరం ఒకే వైబ్రేషన్లో ఉన్నాం. ఆ వైబ్రేషన్ని ఇంకా సింక్రనైజ్ చేద్దాం. ఒక స్పష్టమైనటువంటి అవగాహనకి రండి. ఇంకా కొన్ని ఏళ్ల వరకు నా వ్యక్తిగతమైనటువంటి కోరికలు నేను కోరను. కొన్ని ఏళ్ళు ఫైవ్ ఇయర్స్, ఈ ఐదేళ్లలో మీరు ఏ స్థితికి ఎదుగుతారో చూసుకోండి. ఆ ఐదేళ్లు టైం ఇవ్వలేకపోతే ఎవడేం చేస్తాయి? ఒక రోజులో మార్చలేను, ఐదేళ్లలో మార్చను. గ్యారంటీ ఈ ఐదేళ్లలో మీ భౌతిక జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు వదిలి కావద్దు. నా మాట నమ్మకండి. యోగక్షేమం మహా, నేను ఈ దారమ్మటే నడుస్తా. ఏ దారమ్మట? చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి ఏం చెప్పాను నేను. ఈ ఆరు సంస్థలలో ఏదో ఒక సంస్థలో మీరు యాక్టివ్ మెంబర్ అయి తీరాలి. నాకు ఈ ఆరు సంస్థలు అక్కర్లేదు మాస్టారు, నేను మీతోనే ఉంటాము, ఓకే, అది ఏడో సంస్థ. కానీ నాతో ఓకే, నేను ఓకే, తర్వాత మీరు పడేటటువంటి బాధలు నాతో కలిసాక మగవాళ్ళకి కూడా వద్దు అనిపించేటట్టు చేస్తా. కానీ జరిగాక ఖచ్చితంగా ఐదేళ్ల తర్వాత ఏమవుతారు మీ పరిస్థితి బట్టి. ఇంజనీరింగ్ చదువుతున్నవాడు ఐదేళ్లలో ఇంజనీర్ అవ్వచ్చు. కండిషన్ ఏంటంటే వాడు చదువుకుంటే, పరీక్షలు రాస్తే, ఎదుగుతే, మీతో సంబంధం పెట్టుకుంటాను అనేసి వ్యాసాలు వేస్తే 22 ఏళ్ల బట్టి ఉన్నారు. ఎక్కడికి వచ్చారు? ఏమొచ్చారు? ఇంకా వెంపర్లాట ఎంత వయస్సు వచ్చినా కూడా పోవటం లేదు. ఇంకా ఏమిటో ఆ కోరిక, వాటి ఫుల్ స్టాప్ పెట్టండి. 5 ఏళ్ల తర్వాత బుద్ధుడి దగ్గర వచ్చేవాళ్ళని, బుద్ధుడు ఏమనేవాడు అంటే కొన్ని ప్రశ్నలు అడగొద్దు అనేవాడు. కొంతమందిని ఏమనేవాడు అంటే ప్రశ్నించేవాళ్ళని, ఓ సంవత్సరం నాతో ఉండు తర్వాత అడుగు చెప్తాను అనేవాడు. సరే, ఈ తతంగం జరుగుతూనే ఉంది. బింబసార మహారాజుని చాలా ఆ కాలంలో ఆ ఏరియాలో అప్పుడు చాలా పవర్ఫుల్ ఆయన పాటలీపుత్ర ఎంపరర్, ఆయన వచ్చాడు. ఆయన ప్రశ్నించాడు. బుద్ధుడు ఏమన్నాడంటే, ఓ సంవత్సరం పాటు నాతో ఉంటుంది, తర్వాత నీ అన్ని ప్రశ్నలకి నేను జవాబిస్తాను. రాజు అయినా ఉంటారండి మీరు చెప్తానన్నారు కదా అంటే, ఇదివరకు ఆయనతో పాటు ఇదే కండిషన్ మీద ఉన్నటువంటి 5-6 అక్కడ ఉన్నారు. వాళ్ళు రే, మేము ఇరుక్కుపోయాం, మేము ఇలాగే ఆయన్ని ప్రశ్నలు వేసాం, ఓ సంవత్సరం నాతో పాటు ఉన్నాయా, నీ ప్రశ్నలకు జవాబు చెప్తామన్నాం. చెప్పాడా? చెప్పడం అంటే ఆ ప్రశ్నలు మేము అడగలేదు ఆయన. ఇంకా 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మీ ప్రశ్నలకి, మీ సమస్యలకి, వాటి అన్నిటికీ జవాబులు గ్యారంటీగా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఉంటే ప్రశ్న వాళ్ళు ఎందుకు అడగలేదు అంటే సాల్వ్ అయిపోయాయి కనుక, అంతకంటే ఇంకేం లేదు, మోసం లేదు అక్కడ, ఏం మోసం లేదు అక్కడ. ఆ సాహసము ఆ నమ్మకం ఉంచుకోండి. ఇంకొకటి, ఈనాడు మీ నుంచి గురువులు విశేషంగా కోరుతున్నటువంటి ఒక చిన్న పని ఉంది. అదేంటి అంటే, కుండలిని శక్తి అనేది ఒకటి ఉన్నది. ఆ కుండలిని శక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ మొత్తము ప్రపంచము ఆ కుండలిని శక్తి వల్లే ప్రపంచంలాగా ఉన్నది అని మానవ జాతికి చెప్పండి. కుండలిని గురించి చాలా అపోహలు భ్రాంతులు ఉన్నాయి. ఆ అపోహలు భ్రాంతులు తీసేయటానికి మహాకాల చక్రవర్తి యంత్రము అని ఒక యంత్రము కొన్ని సంవత్సరాల కిందటే 25,000 కుండీల యజ్ఞములో దాన్ని ఆవిష్కరించబడింది. గాయత్రి 5,000 కుండీల యజ్ఞము మహాసంక్రాంతి నాడు. ఆ తర్వాత ఇంతవరకు ఎవరు కూడా మహాకాల చక్రవర్తి యంత్రం గురించి మాకు చెప్పండి మాస్టర్ అని అడగలేదు. చాలా బిజీ పీపుల్ అంటే. ఇప్పుడు నేను ఆ బిజీ పీపుల్ని ఒక చిన్న ఒక పద్ధతిలో వారానికి ఒక 2 గంటలు మీరు ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉండండి అందరూ కలిసి. మహాకాల చక్రవర్తి పూజా విధానం అది ఓపెన్ అవుతుందా? చేసేమా? కాదు, ఎవరు చేసి చేద్దాం? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? పడుకుందా? లేకుందాం? రేపు ఇక్కడున్నా ఎవరి చేత ఓపెన్ చేయించాలి? మహాకాల చక్రవర్తి అంటున్నాం ఆయన చేత. మీరు మాస్టర్ ఇంకేంటే, మీరు గణపతి అపూర్వ సిద్ధక్షేత్రం. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. మహాకాల చక్రవర్తి యంత్రం గురించి కూడా అవగాహనకి రండి. మీరు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నది నాకు సాయంత్రం క్లాస్ లోపల మీరు రాసి ఇచ్చేయండి, గ్యారంటీగా అవి నేర్చుతాను నేను. కానీ మీరు టార్గెట్ ఇవ్వాలి నాకు నెక్స్ట్ పూర్ణమి లోపల ఓపెన్ చేయండి మాట. నాకు రెడీ చేయాలా? ఓకే. దీని రూపకల్పన 5-6 సంవత్సరాల కిందట కాకువాయిలో నవరాత్రులలో మహర్ అష్టమి నాడు జరిగింది. శ్రీచక్రమే అది, శ్రీచక్రమే. మీరు చూస్తేనే అర్థమవుతోంది మీకు అది శ్రీచక్రమే అని. కానీ మరి శ్రీచక్రాన్ని మహాకాల చక్రవర్తి యంత్రము అని ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, మీరందరూ కూడా రాబోయేటటువంటి రోజుల్లో దీన్ని ఉపాసన చేస్తే చక్రవర్తులు అవుతారు. చక్రవర్తిత్వం, చక్రవర్తిత్వం అంటే తెలుసు కదా, రాజాదిరాజు యోగిరాజు. రెండోది, గాయత్రి మంత్రం ఇప్పుడు సర్వజనీయం అయిపోయింది, అందరూ గాయత్రి చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇదివరకు గాయత్రి మంత్రం మీద ఉన్నటువంటి ఆంక్షలు ఇప్పుడు గాయత్రి మంత్రం మీద లేవు. అలాగే 4-5 సంవత్సరాల కిందటే శ్రీ విద్య మీద ఆంక్షలు గురువులు ఎత్తేశారు. అందరూ చేసుకోవచ్చు. అది కయే ఈ లహరి హఠక హలహరి సకలహరి శ్రీ, దీన్నే సూక్ష్మ గాయత్రి అని కూడా అంటాం మనం. గాయత్రికే గురువు లేకుండా చేయవద్దు అనే నియమం ఉండేది పూర్వకాలంలో. న్యాచురల్లీ శ్రీ విద్య కూడా గురువు లేకుండా చేయడానికి అర్హత లేదు. కానీ ఏ విధంగా గాయత్రి మంత్రానికి అవగాహనతో పాటు మీరు గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పే గురువులు లేరు. శ్రీ విద్యకు అసలు గురువు లేదు. కుండలి శక్తి గురించి చెప్పేటటువంటి వాళ్ళకి అసలు గురువు లేరు అక్కడ. ఈనాడు గురువులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలము ఆ హిమాలయాల నుంచి వచ్చేటటువంటి గురువుల యొక్క ప్రేరణ వాళ్ళకి అశక్తిస్తుందంతే. కానీ ప్రేరణ ఒక్కొక్కసారి సవ్యంగా పట్టుకోలేము. అందువల్ల ఇక్కడ ఏం చేయబడింది అంటే, ద్వాదశ దళాల ఒక చక్రము అష్టదళ షోడశ దళ పద్మము మధ్య ఇరికించబడి ఉన్నది. అది తేడా. ద్విచక్రంలో షోడశ దళం తర్వాత అష్టదళం ఉంటుంది, దాని తర్వాత మామూలుగా ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే మధ్యన ద్వాదశ దళం ఉంది. ఈ ద్వాదశ దళాలు కూడా భాగవతానికి ప్రతీక. భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా, తెలియని వాళ్ళకి ఎవరైనా చూపిస్తున్నాయి. అవి ద్వాదశ రాశి చక్రానికి ప్రతీకలవి, మహాకాలునికి ప్రతీకలవి. భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి, ద్వాదశ స్కందాల యొక్క గొప్పతనం ఏమిటి? చాలా మంది రామాయణము, భాగవతము, మహాభారతం గురించి చదువుతారు, కానీ చాలా మందికి దాని ఫండమెంటల్స్ తెలియవు. రామాయణంలో ఉన్నటువంటి అధ్యాయాలను 6 అధ్యాయాలు అన్నారు. ఏమంటారు దాన్ని? 6 కాండలు అంటారు. సుందరకాండ, అరణ్యకాండ, అయోధ్యాకాండ, బాలకాండ, కాండలు అంటారు. మహాభారతంలో ఉన్న 18 అధ్యాయాలను పర్వములు అంటాం. శాంతి పర్వము, వనపర్వము. భాగవతంలో ఉన్నటువంటి అధ్యాయాలని స్కందాలు అంటాం. ఇది మానవ శరీరంలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి శక్తులకు ప్రతీకలు. అన్ఫార్చునేట్ ఏంటి అంటే, మన ఋషులు ఏది రాసినా కూడా కుండలిని శక్తి గురించే రాశారు. ఈనాడు కుండలిని శక్తి ప్రపంచానికి బయో ఎనర్జీగా బయటకు వస్తుంది. కుండలిని శక్తి బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఇవన్నీ కూడా కుండలిని శక్తి యొక్క రూపాలే. పేరు మారింది, కానీ ఋషులు పెట్టిన పేర్ల కంటే గొప్ప పేర్లు మనం ఇవ్వలేము. సైన్స్లో చాలా మంది సైంటిస్టులు ఒక విషయానికి అవగాహనకు వచ్చాక దానికి ఒక పేరు పెడతారు. ఆ పేరే బేసిక్ అయిపోతుంది. ఇంకా ఆ పేరు మీదే అన్ని చలామణి అవుతాయి. ఆ పేరుకి ఒక విశిష్టమైనటువంటి అర్థం ఉంటుంది. అలాగే ఈ కాండలు, పర్వములు, స్కందములకి విశేషమైనటువంటి పేరు ఉంది. గురువు ద్వారా మనము పొందేటటువంటి జ్ఞానాన్ని స్కందము అంటాం. ఇంకా భాగవతము 12 స్కందాలుగా మనకు లభిస్తుంది. అంటే 12 గురువులు ఇచ్చేటటువంటి అనుగ్రహంగా మనకు లభిస్తుంది. గురువులు ఏది ఇచ్చినా శక్తిధారగానే ఇస్తారు, ఎనర్జీ. మనకి భూమి మీద విశాల విషయంలో ఉన్నటువంటి ఎనర్జీ 12 రాసుల ద్వారానే వస్తుంది. రామాయణ కాలంలో 8 రాసుల ద్వారా వచ్చేది, మహాభారత కాలంలో 10 రాసుల ద్వారా వచ్చింది, ఇప్పుడు 12 రాసుల ద్వారా వస్తుంది. మీలో ఎవరికైనా జ్యోతిష్ శాస్త్రంలో ఈ రహస్య విద్యలో తెలుసుకోవాలని ఉంటే ఆ క్లాసెస్ చెప్తా, కానీ ఇలా చెప్పను. ప్రతిదానికి ఫీజు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ యొక్క తీవ్రతని బట్టి పిండిపోవటం కూడా ఉంటుంది. ఇంకా ఉచితముగా ఏది నేర్పబడదు. ఇంకేత ఈ భాగవతం ఎలా ఆవిర్భవించింది? ఈ భాగవతం యొక్క విశేషము శ్రీచక్రంలో ఎందుకు పొందవచ్చు? ఒక ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను, టైం దాటినా పర్వాలేదుగా. ఎందుకు ఇందులో పెట్టవలసి వచ్చింది అంటే, శ్రీచక్రానికి చెప్పేటటువంటి గురువు లేకపోయినా శ్రీకృష్ణుడు ఒక ప్రామిస్ చేశాడు. శ్రీకృష్ణుడు తను శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నప్పుడు ఉద్ధవుడు అక్కడికి వస్తాడు. రాబోయేది కలికాలం. అసలే మానవులకి బుర సమానంగా ఉండదు, కలికాలంలో అసలు సమానంగా ఉండదు. ఉన్న నువ్వు ఒక్కడివి కూడా మార్గదర్శకుడు నువ్వు వెళ్ళిపోతే ఇంకా నేనేమి చేయగలను? ఏమి చేయలేను. నేను నా మీద అంతా వదిలేసి వెళ్ళిపోయా, ఉద్ధవుడి మీద అంతా వదిలేస్తాడు, జ్ఞానాన్ని నువ్వు అందరికీ పంచాలి. అప్పుడు కృష్ణుడు ఒక ప్రామిస్ చేస్తాడు, భాగవతం యొక్క ప్రతి అక్షరంలో నేను దూరుతాను, భాగవతము నా స్వరూపమే, జగద్గురువు యొక్క స్వరూపమే. అంటే అర్థం ఏంటి? జగద్గురువు ఏమి చెప్పదలుచుకున్నాడో అది భాగవతంలో ఉంది. అంచేత కృష్ణుడు లేడు అని మీరేం బాధపడక్కర్లే. భాగవతం మీకు చదవటం వస్తే కృష్ణుడు మీతోనే ఉంటాడు. దీక్షా విజ్ఞానం అని ఆధ్యాత్మిక జగత్తులో 9 దీక్షలు ఉంటాయి. అదే ఈ 9 ఆవరణాలు. ఈ 9 ఆవరణాలు, ఈ 9 దీక్షలు మొహమ్మద్ జీవితంలో ఎలా వచ్చాయి, క్రైస్తు జీవితంలో ఎలా వచ్చాయి, మహావీరుడి జీవితంలో ఎలా వచ్చాయి, ఏ గొప్పవాడు అయినా ఈ 9 దీక్షలు తీసుకున్న గొప్పవాడు అవుతాడు. ఎవడైనా చదువుకోవాలి అంటే ఎంఎస్సీ డిగ్రీయో ఎంఏ డిగ్రీయో పొందుతాడు. ఇంకో డిగ్రీ లేదు కదా, వాడు ఎంఏ అయినా అవ్వాలి, ఎంఎస్సీ అయినా అవ్వాలి. అలాగే జగద్గురు తత్వంలో ఈ 9 దీక్షలు ఉన్నాయి, 9 ఆవరణాలుగా. ఈ 9 ఆవరణాలుగా ఉండేటటువంటి దీక్షలలో పైన ఉన్నటువంటి భూకులం అని చెప్తాం, దానికే త్రైలోక్య మోహన చక్రము అని పేరుంది. ఒకసారి చూపించమ్మా అది గీతం, 4 గీతలు, 4 వైపులా ఉన్నటువంటి గీతం, దాన్ని త్రైలోక్య మోహన చక్రము అంటాం. అందులో ఇరుక్కుని ఉన్నాం మనం. ఈ 3 డైమెన్షనల్ వరల్డ్లో ఈ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి దీంట్లోంచి మీరు బయటపడలేకుండా ఉన్నారు. అందులోంచి గురువు బయటపడేది, మీరు బయటపడాలి, మీకు ఆ తపన ఉండాలి మేము బయటపడాలి. దాని తర్వాత ఏముంది, షోడశ చక్రం ఉంది, చంద్రుడి యొక్క కళలు మీ మనస్సు. ఈ 2 మీరు చేసుకోవాలి. ఈ 2 దీక్షలు ఏ వ్యక్తికి, ఆ వ్యక్తి వాడంతటా వాడు చేసుకోవాల్సిందే. స్వాధ్యాయం ద్వారా కానీ, మిగతా గురువుల యొక్క జీవితాన్ని చూసుకుని కానీ, దాన్నే గురువు గారు సౌభాగ్య సూర్యోదయం దగ్గర నుంచి 7 రహస్యాలు అని తన ఆధ్యాత్మిక జీవితంలో 4-5 చాప్టర్స్ చెప్తారు. వ్యక్తిగతంగా మీరు నేర్చుకోవాల్సింది. దాని తర్వాత గురువు అవసరం వస్తుంది, ఆ ద్వాదశ రాశి చక్రం వస్తుంది. గురువు మనకి లభించాడు కనుక ఈనాడు కుండలిని శక్తి గురించి చెప్పే గురువు లేడు కనుక ఆ జగద్గురువునే నీ రక్షణలో మేము చేస్తాము అనేటటువంటి దీక్ష ఆ ద్వాదశ రాశి చక్రంలో ఉంటుంది. మహాకాలుడే మనకి ఆ దీక్ష ఇచ్చి, కావలసిన ప్రొటెక్షన్ ఇచ్చి ఈ విద్యను మనకి బోధిస్తాడు కనుక నవావరణ పూజ చేస్తాం శ్రీచక్రంలో. కానీ ఆ మధ్యలో గురు పూజ జరుగుతుంది. అది అది దానికి కావలసిన పుస్తకాలు ఉన్నాయి కదా. అది ఇంకొకటి చివరిగా గుర్తుంచుకోండి, నాతో కలిసి పయనిద్దాము అనుకునేటటువంటి వాళ్ళు 24 సూత్రాలు గురువుగారు చెప్పారు. 1981లో బ్రహ్మవర్చస్ అనేటటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేశారు ఆయన. 24 గాయత్రీ శక్తులది అప్పుడు ఇచ్చినటువంటి స్పీచ్ ఇది. ఇది కూడా మీరు అవగాహన చేసుకోండి, ఇది డిస్కస్ చేసుకోండి. మీరు ఏ టైం టేబుల్ వేసినా ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తూ ఉండండి, ఒకళ్ళు ఇద్దరు ప్రదక్షిణ ఆపండి. అదే పవర్ జనరేట్ చేస్తుంది. సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, సెంటర్ ఫ్యూజన్ కన్సెంట్రేటర్ రెండు పవర్స్ ఉన్నప్పుడే ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. అది మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆ రిజల్ట్స్ వస్తాయి. కనుక అది ఒకళ్ళు ఇద్దరు చేస్తూ ఉండండి. మిగతా వాళ్ళు మిగతా ఏ కార్యక్రమాలు మీరు అనుకున్నా దాన్ని ఆపుకుని కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను చర్చించుకొని డెసిషన్ తీసుకుని మళ్ళీ సాయంత్రం నా క్లాసుకి ముందు మీరు కనుక నాకు ఆ కాగితాలు అందజేస్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. సరేనా? కానీ ఆ క్లాసులు దిస్ ఫీజ్ అనమాట, నాట్ వితౌట్ ఫీజ్. పొద్దున్న పూట ఈ జనరల్ క్లాస్ ఉంటుంది, దిస్ ఫీజ్ క్లాసులు సాయంకాలం క్లాసు. ఇది కాక ఇంకో క్లాస్ నేను తీసుకుంటాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే టైంలో, ఏ అర్ధరాత్రి 2 గంటలు 1 గంటలో పెడతా ఆ క్లాసులు. ఎందుకంటే మీకు ఎంత తపన ఉందో నాకు తెలియాలి, కానీ అది ఇప్పుడే ఈ రోజే పెడతాను నేను అంటే ఈ 2-3 రోజులు మీరు నిర్ణయించుకోండి. సరేనా? 5 నిమిషాలు ఏదైనా మీరు అడగదలుచుకుంటే అడగండి. ఎందుకు అవుతా ఇదే స్టెప్స్ ఉన్నాయి ఆధ్యాత్మిక జీవితంలో. మనకున్నో పంచేంద్రియాలేగా, మనకున్నో పంచేంద్రియాలు కనుక నువ్వు ఏం చేసినా 5 ఇంద్రియాలు ఉపయోగించుకోవాలి.